ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదీరయే నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీ ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైశ్చికీ. ఓం జ్ఞానవిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామహం అతిస్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమామి విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్తదేశతారిణే. నమామి విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తిసిద్ధాంత సరస్వతీనితి నామినే. శ్రీవార్షభానవీ దేవీ దయితాయ కృపాబ్ధయే విషసంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్జ్వల ప్రేమాఢ్య శ్రీరూపానుగా భక్తిద శ్రీగౌరకరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణీ హీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్వైరాగ్యమూర్తయే విప్రలంబార సాంబోధే పాదాంబుజాయతే నమః. నమో భక్తి వినోదాయ సచ్చిదానందనామినే గౌరశక్తిస్వరూపాయ రూపానుగావరాయతే గౌరావిర్భావభూమే స్వం నిర్దేష్టా సజ్జన ప్రియః వైష్ణవ సార్వభౌమః శ్రీ జగన్నాథాయ. వైష్ణవేభ్యో నమో నమః. నమో మహామదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామ్నే గౌరత్విషే నమః. హంసతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణాసింధౌ దీనబంధౌ జగత్పతే గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం శరతోర్పంగుర్ మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజౌ రాధామదనమోహనో. దివ్యవృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాగారసింహాసనస్థౌ శ్రీమద్రాధాశైలగోవిందదేవౌ ప్రశ్రాలివిః సేవ్యమానౌ స్మరామి. శ్రీమాన్ రాసరసారంభీ వంశీవటతటస్థితః కర్షం వేణోస్వనేర్గోపీర్ ಗೋಪಿನಾಥ ಶ್ರೀಯಸ್ತುನಃ ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ್ ಶಿವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ಯಸ್ಯ ದ್ವಿರದವಕ್ತ್ರಾದ್ಯಾಹ ಪಾರಿಷದ್ಯಾತ್ ಪರಸ್ಸತಂ ವಿಘ್ನಂ ನಿಘ್ನಂತಿ ಸತತಂ ವಿಶ್ವಕ್ಷೇಣಂ ತಮಾಶ್ರಯೇ. ಪೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರೂಹ್ಯ ಕವಿತಾಶಾಖಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ವಾಲ್ಮೀಕೇರ್ಮುನಿಸಿಂಹಸ್ಯ ಕವಿತಾವನಚಾರಿಣಃ. ಶೃಣ್ವನ್ ರಾಮಕದಾನಾದಂ ಕೋನಯಾಂತಿ ಪರಾಂ ಗತಿಂ ಯಃ ಪಿದಂ ಸತತಂ ರಾಮಚರಿತಾಮೃತಸಾಗರಂ ಅತೃಪ್ತಸ್ತಂ ಮುನಿಂ ವಂದೇ ಪ್ರಾಚೇತಸಮಕಲ್ಮಷಂ ಗೋಷ್ಮದೀಕೃತವಾರಾಸಿಂ ಮಸಕೀಕೃತರಾಕ್ಷಸಂ ರಾಮಾಯಣಂ ಮಹಾಮಾಲಾರತ್ನಂ ವಂದೇನಿಲಾತ್ಮಜಂ ಅಂಜನಾನಂದನಂ ವೀರಂ ಜಾನಕೀಶೋಕನಾಶನಂ ಕವೀಶಂ ಅಕ್ಷಹಂತಾರಂ ವಂದೇ ಲಂಕಾಭಯಂಕರಂ ಉಲ್ಲಂಗಸಿಂಧೋ ಸಲಿಲಂ ಸಲೀಲಂ ಯಃ ಶೋಕವಹ್ನಿಂ ಜನಕಾತ್ಮಜಾಯಾಃ ಆದಾಯತೇನೈವ ದದಾಹಲಂಕಾಂ ನಮಾಮಿ ತಂ ಪ್ರಾಂಜಲಿಲಾಂಜನೇಯಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಂಚನಾದ್ರಿ ಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಯತ್ರ ಯತ್ರ ರಘುನಾಥಕೀರ್ತನಂ ತತ್ರ ತತ್ರ ಕೃತಮಸ್ತಕಾಂಜಲಿಂ ಬಾಷ್ಪವಾರಿ ಪರಿಪೂರ್ಣಲೋಚನಂ ಮಾರುತಿಂ ನಮತ ರಾಕ್ಷಸಾಂತಕಂ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ಪಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಥಮುಕ್ತಿಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಯ ಕರ್ಣಾಂಜಲಿರ್ ಸಂಪುಟೈರಹರ ಸಮ್ಯಕ್ ಪಿಬತ್ಯಾದರಾತ್ ವಾಲ್ಮೀಕೇರ್ವದನಾರವಿಂದಗಲಿತಂ ರಾಮಾಯಣಾಖ್ಯಂ ಮಧು. ಜನ್ಮವ್ಯಾಧಿಜರಾ ವಿಪತ್ತಿಮರಣಾತ್ಯಂತ ಸ್ವಪದ್ರುವಂ ಸಂಸಾರ ಸ್ವಿಹಾಯ ಗಚ್ಚತಿ ಪುಮಾನ್ ವಿಷ್ಣೋಪದಂ ಶಾಶ್ವತಂ ತದುಪಗತ ಸಮಾಸ ಸಂಧಿಯೋಗಂ ಮಧುರೋಪಮಾರ್ಥವಾಕ್ಯಬದ್ಧಂ ರಘುವರಚರಿತಂ ಮುನಿ ಪ್ರಣೀತಂ ದಶಶಿರಶ್ಚ ವದ ನಿಶಾಮಯಧ್ವಂ. ವಾಲ್ಮೀಕಿಗಿರಿಸಂಭೂತ ಮಸಾಗರಗಾಮಿನಿ ಪುನಾದ ಭುವನ ಪುಣ್ಯಾಂ ರಾಮಾಯಣ ಮಹಾನದಿ ಶೋಕಸಾರ್ಜಲಾಕೀರ್ಣಂ ಸರ್ಗಕಲ್ಲೋಲ ಸಂಕುಲಂ ಕಾಂಡಗ್ರಾಹಮಾಮೀನಂ ವಂದೇ ರಾಮಾಯಣಾರ್ಣವಂ. ವೇದವೇದ್ಯೇ ಪರೇ ಪುಂಸಿ ಜಾತೆ ದಾಶರಾತ್ಮಜೆ ವೇದ ಪ್ರಾಚೇದ ಸಾದಾಸೀತ್ ಸಾಕ್ಷಾತ್ ರಾಮಾಯಣಾತ್ಮನ. ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸಮುದ್ರಮತಲೇ ಹೈಮೇ ಮಹಾಮಂಡಪೇ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೆ ಮಣಿಮಯ ವೀರಾಸನೆ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನ ಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯೇ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿ ಪ್ರವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ವಾಮೇ ಭೂಮಿ ಸುತಾ ಪುರಶ್ಚ ಹನುಮ ಪಶ್ಚಾತ್ ಸುಮಿತ್ರಾ ಸುತಃ ಶತ್ರುಘ್ನೋ ಭರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಳಯೋರ್ವ್ಯಾನೇಷು ಕೋನೇಷು ಚ ಸುಗ್ರೀವಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಾಟ್ ತಾರಾಸುತೋ ಜಾಂಬವಾನ್. ಮಧ್ಯೆ ನೀಲಸರೋಜ ಕೋಮಲರುಚಿಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ನಮೋಸ್ತು ರಾಮಾಯ ಸಲಕ್ಷ್ಮಣಾಯ ದೇವ್ಯೈ ಚ ತಸ್ಮೈ ಜನಕಾತ್ಮಜಾಯೈ. ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರಿಯ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾರ್ಕಮನುಗಣೇಭ್ಯ ಆತ್ರಜಿತಾಂ ರಾಮೋ ಲಕ್ಷ್ಮಣಶ್ಚ ಮಹಾಬಲಃ ರಾಜಾ ಜಯತಿ ಸುಗ್ರೀವೋ ರಾಘವೇಣ ವಿಪಾಲಿತಃ ಆಶೋಹಂ ಕೌಶಲೇಂದ್ರಸ್ಯ ರಾಮಶ್ಯ ಕೃತಕರ್ಮಣಃ ಯಾನ್ ಶತ್ರುಸೈನ್ಯಾನಾಂ ನಿಹತ್ಯ ಮಾರುತಾತ್ಮಜಃ. ನ ರಾಮನ್ ಸಹಸ್ರಂ ಮೇ ಯುದ್ಧೇ ಪ್ರತಿಫಲಂ ಭವೇತ್ ಶಿಲಾಭಿತುಃ ಪ್ರಹರ್ತಃ ಪಾದಪೈಶ್ಚ ಸಹಸ್ರಶಃ ಅರ್ಧಯಿತ್ವಾ ಪುರಿಂ ಲಂಕಾಂ ವಿಜಾದಿಚ್ಛ ವೈತಲೀಂ ಸಮುದ್ರರ್ತೋ ಉಪಮಿಷ್ಯಾಮೀಂ ಶುತಾಂ ಸರ್ವರಕ್ಷಸಾಂ. ಧರ್ಮಾತ್ಮಾ ಸತತಂದಸ್ಯ ರಾಮೋ ದಾಶದೀರ್ಯದಿ ಪೌರುಷೇ ಚ ಪ್ರತಿನಂದಸ್ತಂ ತೇನೇದಂ ಜೈ ರಾವಣೀಂ ಆಪದಾಮಪರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ತವ ಸ್ವಾಧ್ಯಾಯ ನಿರತಂ ತವ ಶ್ರೀ ವಾಗ್ವಿದಾಂ ವರಂ நாரதம் பரிபரப்பச்ச வால்மீகி முனி பங்கவம் ராமாய நமஹ. இவாள ஏகாதசி ராமுடு ஜன்ம. ஆ ஜன்ம தத்துவாన్ని చెప్పుకుందాం. మనం ఈ భౌతిక ప్రపంచంలో పడ్డాం. రాముడు వచ్చాడు, రాముడు దిగాడు. భగవంతుడు అవతార పురుషుడు, అంటే అవతారం మన ఆయన ఇక్కడికి ఈ భౌతిక ప్రపంచానికి రావటం అనేది దాన్ని అవతారం అన్నారు. మనం ఈ ప్రపంచంలో పుట్టింది అవతారంగా పుట్టల, మనం ప్రపంచంలో చిక్కుకున్నాం, పడిపోయాం. ఒక బావిలో ఇద్దరు ఉండొచ్చు, ఒకడు పడ్డాడు ఇంకొకడు దిగాడు. పడినవాడు దిగినవాడు వాళ్ళిద్దరిలో తేడా ఉంటుంది. ఒకడు పడ్డాడు, పడి లేవలేకపోతున్నాడు, ఇంకొకటి దిగాడు. ఎందుకు దిగాడు? ఆ పడినవాడిని తీసుకువెళ్ళదానికి వెళ్ళాడు. అట్లాగే భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో పుడతాడు, వస్తాడు. అతను రావటం అంటే దిగటం, ఆయన అవతారాన్ని దిగటం అన్నారు. మనం కూడా ఇక్కడ ఉన్నాం, మనం దిగల, మనం పడ్డాం. ఈ ఇద్దరిలో ఏ తేడా? భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో జన్మించడం, మనం ఇక్కడ జన్మించాం. వాళ్ళిద్దరిలో చాలా తేడా ఉన్నది. రాముడు దిగి వచ్చాడు, మన కోసం వచ్చాడు. ఆ రీల గురించి నేను చెప్పుకున్నాం. చెప్పుకుంటూ అయోధ్య యొక్క వర్ణన, తర్వాత అయోధ్యలో ఉండే ఆ జనాలు ఎటువంటి ఆనందంతో ఉన్నారు, సంగీత వాద్య సామగ్రులన్నీ నేర్చుకుంటున్నారు, ఎటువంటి బాధ లేదు. అదే కాకుండా దశరథుడికి ఇద్దరు మంత్రులు, ఈ 8 మంది అమాత్యులు చక్కగా పరిపాలిస్తున్నాడు, అయినా ఆయనకి పుత్రులు లేరు. ఆ పుత్రశోకంలో ఆ పుత్రుడు లేడే ఒక ఆశతో అతను ముగ్గురిని వివాహం చేసుకున్నారు. ఆ 3వది కైకేయి, ఆమె గురించి చెప్పాము. ఆయన మాట ఇచ్చాడు, కైకేయికి పుట్టిన పుత్రుడు నిన్ను రాజుగా చేస్తానని. ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంకా పుత్రుడు రాలా, ఒక పుత్రే ఉంది. 350 మందిని చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? పరశురాముడు వలన తీసుకున్నాడు. అవన్నీ విన్నాం, నిన్న స్టోరీ అంతా విన్నాం, కథ అంతా విన్నాం. పుత్రకామి స్త్రీ యాగాని కోసం ఋష్యశృంగ స్టోరీ కూడా మనం విన్నాం నిన్న. ఆ ఋష్యశృంగుడు ఎవరో కాదు, జామాత, దశరథస్య జామాత. ఆ శాంతిని వివాహం చేసుకున్న ఋష్యశృంగుడు, ఆ ఋష్యశృంగుడు పర్ఫెక్ట్ బ్రహ్మచారి. ఆయన విభోందడు పుత్రుడు, అంగరాజు. అంగరాజ్యంలో, అంగరాజు అంటే రోమబాధుడికి ఆ రాజ్యంలో కరువు వచ్చినప్పుడు, వర్షాలు లేనప్పుడు ఆ ఋష్యశృంగుణ్ణి ఆ రాజ్యానికి ఒక వేశ్యల ద్వారా తెప్పించారు. ఆయన అడుగు పెట్టంగానే శుభకార్య చక్రం, సాముద్రిక లక్షణ శాస్త్రాల్లో ఒక శుభకార్య చక్రం అని ఒకటి ఉంటుంది. అది పాదాల్లో ఎవరి దగ్గర ఉంటుందో, ఒక చక్రం ఉంటుందో, వాళ్ళు పాదాలు ఎక్కడ పడతాయో అక్కడ వర్షాలు కురుస్తాయి, అన్ని శుభకార్యాలు నడుస్తాయి. రాగానే విశేషకుని, రాగానే వర్షాలు కురిసినాయి. విశేషకుని వివాహం చేసుకున్నాడు శాంతితో. అదే సమయంలో దశరథుడు వచ్చి విశేషంగాని తీసుకెళ్లి 1 సంవత్సరం పాటు అశ్వమేధ యజ్ఞ యాగాన్ని చేసి పుత్రకామిష్టి అనే ఒక ఉపయాగాన్ని చేశాడు. ఉప అంటే సెకండరీ, అది ముఖ్యమైన యాగం కాదు. ఏదో కామనాలతో ఎవరో యాగాలు చేస్తుంటారు, కానీ దాన్ని ముఖ్యంగా భావించకూడదు. యజ్ఞాల్లో వేదాల్లో ఎన్నెన్నో రకాలైన యజ్ఞాలు ఉన్నాయి. కొన్ని ఒక కామనానికి, ఒక కోరికతో చేసిన యజ్ఞాలు కొన్ని, అది సాధారణంగా చేయకూడదు, ఇది ప్రకృతికి విరుద్ధం. అయినా పెద్ద పెద్ద ఋషులు, వైశిష్ఠుడే స్వయంగా ఈ యజ్ఞని ఆయన ఆయోజనం చేశాడు. ఋష్యశృంగుడు స్వయంగా ఉన్నాడు. కాబట్టి ఈ పుత్రకామిష్టి యజ్ఞని పూర్తి చేస్తూ ఉండగా, అదే సమయంలో భగవంతుడు, కొంతమంది అంటారు యజ్ఞ పురుషుడు అంటారు, ప్రకటించిన వాల్మీకి రామాయణంలో ఆయన ఎవరో కాదు, ప్రజాపతి పురుష అన్నారు. ప్రజాపతి పురుషుడు ఆ స్వయంగా ప్రకటించాడు. ఎంతో పెద్ద శరీరంగా ఉంది ఆయన. ఆయన చేతుల్లో ఒక పెద్ద బంగారు బిందె, ఆ బిందె మీద ఒక సిల్వర్, సిల్వర్ ఏమంటారు, వెండి, వెండి ప్లేట్, దానికి ఒక మూతగా ఉన్నది. బంగారపు గిన్నె బిందె, దాని మీద ఒక వెండి మూత, దాంతో లోపల పాయసం ఉన్నది. అది చూసి దశరథుడు చాలా అద్భుతంగా అనుభవించాడు. ఈ యొక్క ఈ బంగారపు బిందె నా యొక్క భార్యలు, పత్ని, వాళ్ళ గర్భం కంటే చాలా అద్భుతమైనది, దీనిలో నా పుత్రుడున్నాడు అని భావించి ఏదో చాలా గౌరవంగా చూస్తున్న సమయంలో ఆ ప్రజాపతి పురుషుడు ఈ బిందెని ఇచ్చాడు దశరథుడికి. ఇచ్చన్నాడు, నీ భార్యలకి ఇది పంచేయి అన్నాడు. పంచడం మొదలుపెట్టాడు. ఎట్లా పంచాడు అంటే కౌశల్య, కౌశల్య అని పిలిచాడు. పిలిచి కౌశల్యాగా అన్నాడు, ఈ సగం తీసుకుని కౌశల్యాకి ఇచ్చాడు. ఎంత బరువుగా ఉంది, మొయ్యలేకపోతున్నాడు, అయినా కౌశల్యాకి ఇచ్చాడు. తర్వాత మిగిలిన సగం భాగంలో అంటే శేష, మిగిలినదంటే శేషమైన భాగంలో దానిలో సగం చేసి నాలుగో వంతు సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్ర అదే ఆ చేతిలో ఇంకా ఆ పాయసాన్ని ఇంకా పెట్టుకునే ఉంది తినలా. ఆ మిగిలిన నాలుగో వంతులో సగం చేసి ఆ ఎనిమిదో వంతుని కైకేయికి ఇచ్చాడు. ఆ కైకేయి ఆతురుతో ఆ పాయసాన్ని తినింది. కౌశల్య తినేసింది, కైకేయి కూడా తినేసింది. ఆ మిగిలిన ఎనిమిదో వంతు ఇచ్చిన తర్వాత ఆ రెండు భాగాల్ని సుమిత్ర తీసుకుంది. రెండుసార్లు సుమిత్రకి ఇచ్చాడు కాబట్టి సుమిత్రకి ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు కూడా ఎట్లా పుట్టారంటే సుమిత్రకి కౌశల్యకి ఇచ్చిన పాయసాన్ని యొక్క శేషభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, కైకేయికి ఇచ్చిన పాయసం తర్వాత దానిలో మిగిలిన భాగాన్ని, శేషభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. అంటే సుమిత్రకి శేషభాగాలు దొరికినాయి. శేషభాగాలంటే మీకు తెలుసు, రాముడు పుట్టినప్పుడు లక్ష్మణుడు రాముడికి శేషుడు, అట్లాగే భరతుడికి శత్రుఘ్న శేషుడు. సుమిత్రకి ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్ళిద్దరు పిల్లలు ఒక్కొక్క పిల్లవాడికి ఇచ్చేసింది. నిన్న మనం చెప్పుకున్నాం ఎందుకు రాముడు జన్మించాడు నవమి నాడు, నవమి మధ్యాహ్నం పూట. దశమి పొద్దున కైకేయి భరతుడికి జన్మించింది. అదే దశమికి మధ్యాహ్నం నాడు సుమిత్ర ఇద్దరు కుమారులు జన్మించింది, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. ఇప్పుడు మనం చూడాలి అంటే, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఈ పుట్టుక వరుస కొనుగోలు చూస్తే మొట్టమొదటి ఎవరు పుట్టారు, రాముడు. రాముడు తర్వాత భరతుడు, భరతుడి తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు పుట్టారు. ఆనందములు ఎవరంటే రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అని చెప్పాలి. మనం చెప్పమట్ట, ఎందుకు చెప్పము, దానికి ఒక కారణం ఉంది, చాలా గుహ్యతమైన కారణం ఇది, మనం తెలుసుకుంటానికి ప్రయత్నిద్దాం. మనం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అని ఎందుకు అంటాము అంటే, పుట్టంగానే ఈ నాలుగు పిల్లలు నలుగురు ఏడుస్తున్నారు. కౌశల్య అంతఃపురం రాముడితో ఉంది, రాముడు ఏడుస్తున్నాడు పాలు తాగట్లా, నిద్రపోట్లా పోనీడు, నిద్రపోడు నిద్రపోనీడు. అట్లాగే కౌశల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురు అంతఃపురంలో అందరూ ఏడుస్తున్నారు. ఏడుపు అంటే ఏడుపు, పుట్టారు ఇప్పుడే, పాలు కూడా తాగట్లా, నిద్రపోడబోట్లా. సుమిత్ర గాబరా పడిపోయి, ఏమిటి పిల్లలు ఏడుస్తున్నారు, పసివాళ్ళు, ఏమి తాగకపోతే లేక పుట్టారు, పుట్టిన తర్వాత ఇదేం అవస్థ అని వాళ్ళ అక్కగారు లాంటి వాళ్ళ కదా కౌశల్య దగ్గర వెళ్ళింది. వెళితే కౌశల్య కూడా గాబరా పడిపోతుంది, రాముడు ఏడుస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లా కౌశల్యకి. ఈ సుమిత్రాదేవి ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొని, కోల పిల్లలు కదా, తీసుకొని రాముడు పక్కన పడుకోబెట్టుకుని రాముడు పడక పడుకోబెట్టంగానే లక్ష్మణుడు రాముడు ఇద్దరు నవ్వుతున్నారు. చాలా హాయిగా నవ్వుతున్నారు. ఓ ఆ రాముడిని ఆ నవ్వు చూసి, చిరునవ్వు చూసి ఉన్నట్టుండి కౌశల్య ఆ రాముడికి పాలు పెట్టమనిట్టింది. పాలిస్తూ పాలిస్తూ ఈ సుమిత్ర అనుకుందంట, లక్ష్మణ్ ఇక్కడ వదిలేద్దాం, ఇక్కడ కొంచెం నవ్వుతున్నాడు కదా, లక్ష్మణుడు ఉన్న రాముడితో పాటు రామ లక్ష్మణుడితో ఇక్కడ శత్రుఘ్నుడు ఉన్నా, ఇంకా ఏడుస్తున్నాడు శత్రుని, ఏమటో మా ఏడో మానేలా. ఆ శత్రుఘ్ని తీసుకుని వెళ్ళింది కైకేయి ఎట్లా ఉందో చూద్దామని. ఆ కైకేయి వెళ్తే అక్కడ భరతుడు ఏడుస్తున్నాడు. ఏడుపంటే అది అది అందరూ ఆ తల్లులందరూ గౌరవపడిపోయి, ఏమిటి ఏడుపు, బోరు బోరుకు ఏడుస్తున్నారే. శత్రుఘ్ని తీసుకుని వెళ్ళి అక్కడ భరతుడి పక్కన పడుకోబెట్టింది సుమిత్ర. పడుకోబెట్టంగానే ఇక్కడ ఇద్దరు చిరునవ్వు హాయిగా ఉన్నారు. కైకేయి అనదంటే ఇక్కడ పడుకోబెట్టు, నువ్వు తీసుకెళ్తే మళ్ళీ ఏడవటం మొదలెడతాడు, ఇద్దరు ఇక్కడ ఉండండి. అక్కడ కౌశల్యం ఉంది, ఈ లక్ష్మణ్ ఇక్కడే పడుకోబెట్టు, నువ్వు తీసుకెళ్ళిపోతే ఏడుస్తాడు, ఎదురేస్తాడు, ఇక్కడ పడుకోబెట్టు. రెండు పిల్లల్ని కన్నది, పిల్లల్ని కన్న తర్వాత పిల్లలు ఉన్న తల్లి, పిల్లలు కన్న తల్లి, ఆయన పిల్లలు లేరు సుమిత్ర. నిన్న సుమిత్ర గురించి మనం చెప్పుకున్నాం. రామాయణంలో టాప్ మోస్ట్ సర్వోచ్చమైన సర్వోత్కృష్టమైన శ్లోకాన్ని సుమిత్రాదేవి చెప్పింది. ఆ సుమిత్ర గతి ఏమిటి చూడండి, ఇద్దరు పిల్లల్ని కన్నది, కన్నిన వెంటనే ఇద్దరు పిల్లలు ఒకటి తెచ్చేసింది, లక్ష్మణుడికి రాముడితో పాటు, శత్రుడిని భరతుడికి ఇచ్చేసింది. అందుకని మనం రామలక్ష్మణ భరత శత్రుఘ్న అంటాం. ఇది లీల, రామాయణంలో జరిగిన ఇది లీల. అదే కాకుండా దీని వెనక ఒక తత్వం ఉన్నది తెలుసుకోవాల్సింది. ఏమిటి ఆ తత్వం అంటే, మీరు విన్నారు ముందరే, వాల్మీకి ఈ లవకుశుల్ని చూసినప్పుడు అతను అనుకున్నాడు, వేదోపబ్రహ్మణార్థాయా అన్నాడు. వేదాల యొక్క అర్థాన్ని అందరికీ తెలియబడచడానికి ఈ రామాయణాన్ని ప్రచారం చేద్దాం. రామాయణం ఏదో కాదు, వేదార్థాల్ని ప్రకాశించడానికి రామాయణం ప్రకటించింది. వేదాల్లో ఏమున్నాయి, నాలుగు మాటలు ఉన్నాయి. ఏమిటది, ధర్మ అర్థ కామ మోక్ష. మీరు విన్నారు, వినే ఉంటారు. ధర్మ అర్థ కామ మోక్ష అని ఈ నాలుగు వేదార్థాలు, పురుషార్థాలు. వేదంలో ప్రతిపాదించిన ఈ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్ష, మనం ఎన్నో చాలు వింటూ ఉంటాం, పురుషార్థ పురుషార్థ అని ఉంటాం, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ నలుగురు ఎవరూ కాదు, ధర్మ అర్థ కామ మోక్షులు. ధర్మానికి ప్రతిరూపుడు ఎవరు, రాముడు. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముడికి ఎన్నెన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి రామశబ్దానికి. రమయతామితి రామ అన్నారు. ఇంకో వ్యాఖ్యానం ఏంటి, రామో విగ్రహాన్ ధర్మ. ధర్మ లక్ష్మణుడు ఎవడు అంటే, లక్ష్మణో లక్ష్మీవర్ధన. లక్ష్మణుడు ఎవరు, లక్ష్మి అంటే అర్థ. రాముడు ధర్మం, లక్ష్మణుడు అర్థ, శత్రుఘ్ను ఎవరు, శత్రుఘ్ను శత్రుఘ్న నిత్యశత్రుఘ్న. మన నిత్యశత్రువు ఎవరు, కామం. శత్రుడు కామ. భరణాద్ భరత, భరతుడు మోక్షం. ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురు తల్లులు నలుగురు పుత్రులు. మూడు తల్లులే, ముగ్గురు అంటే ఏమిటి, ఈ మూడు రుగుణాల వలన ఈ యొక్క శరీరం మనం ఏర్పడింది. ఆ శరీరం వలన సాధించవలసింది ఏమిటి, ధర్మార్థ కామ మోక్షాలు. వేదాలు చెబుతాయి అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాల్ని సాధించాలి, కానీ దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అర్థ కామ, అర్థ అంటే ఏమిటి, డబ్బు. ఒక విధంగా చెప్పాలంటే ధనం, డబ్బు, సొమ్ము. దాన్ని అది లేకుండా మన కోరికల్ని నెరవేర్చుకోలేము. కామ అంటే కోరికలు. అందుకని ఈ రెండు పుట్టుకతో కమలపిల్లలుగా పుడతాయి. ఎందుకంటే డబ్బు లేకుండా మన కోరికల్ని తీర్చుకోలేము. కోరికలు తీర్చుకోవాలంటే డబ్బు కావాలి. కోరిక లేకపోతే డబ్బుకేం విలువ లేదు. అందుకని ఇద్దరు కవల పిల్లలు లేకపోతారు, ట్విన్స్. ఆ పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారు, పుట్టంగానే ఏడవటం మొదలుపెట్టారు. ఈ ఏడుపు వాళ్ళిద్దరిది కాదు, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జీవుడు ఒక ఏడుపు, దుఃఖం. ఎందుకంటే మన అర్థాన్ని, డబ్బుని, మన సొమ్ముని, మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తాం. ఈ రెండింటిని కంబైన్ చేస్తాం. నా డబ్బుతో నేను సుఖపడతాను, నా కోరికలను నెరవేర్చుకుంటాను. ఎప్పటి వరకు అయితే మనుష్యుడు ఇట్లా ఆలోచిస్తాడో, ఈ అతని డబ్బుని, ఆ సొమ్ముని, ఆ లక్ష్మిని అతని కోరిక, అతని కోసం, అతని కోరికలు నెరవేర్చుకోవడానికి యూజ్ చేస్తాడు, అప్పటి వరకు ఏడుస్తూ ఉంటాడు. దీన్ని ఎంత డబ్బు అతని కోరికల కోసం నెరవేర్చుకుంటానికి యూజ్ చేస్తాడు, అంత ఏడుస్తాడు, అంత దుఃఖాల్లో ఉంటాడు. మనకేనో దుఃఖాలకి ఎన్నెన్నో కారణాలు చెప్పుకుంటాం. దుఃఖానికి కారణం పాపం. పాపం అంటే ఏమిటి? కోరికలు, కోరికలు నెరవేర్చుకోవటమే పాపం. కొంతమంది అనుకుంటారు, పాపాలు చేయకుండా నేను నా కోరికలు నెరవేర్చుకుంటాను అనుకుంటు. కాదు, ఏ కోరికైనా కానివ్వండి, కృష్ణుణ్ణి ప్రీతి, కృష్ణుణ్ణి ప్రసన్నించే కోరిక తప్పితే ఇంకే కోరికైనా కానివ్వండి, అది పాపమే. పాపం చేయకుండా ఎవరూ ఈ ప్రపంచంలో మన కామనాల్ని, మన కోరికల్ని నెరవేర్చుకోలేము. అది సిస్టమ్, అది. అందుకని ఈ పాపం చేసిన దుఃఖం, మన అర్థాన్ని, మన కోరికలు నెరవేర్చుకోవడానికి చేసినప్పుడు దానివల్ల పాపం, పాపం వల్ల దుఃఖం. అంటే మన దుఃఖానికి కారణం ఇదే. అర్థకామాల్ని మనం తోడు పెడతాం. అర్థకామాల్ని తోడు ఎంతవరకు పెడతారో, అర్థం ఎందుకు, కామాని కోసం. ఈ రెండు కనెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్క జీవుడు ఏం చేస్తున్నాడు అడగండి, ఏం చేస్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, చదువుకుంటున్నాను, ఎందుకు చదువుకుంటున్నావు, దానివల్ల ఏం ఉపయోగం, చదువుకుంటే నా మంచి కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుందంట. మంచి కాలేజ్ ఎందుకు కావాలి, మంచి కాలేజ్ మంచి డిగ్రీ వస్తుందంట, మంచి డిగ్రీ వస్తే అండి మంచి ఉద్యోగం దొరుకుతుంది, మంచి ఉద్యోగం ఎందుకు, మంచి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎందుకు ఆ డబ్బులు, ఎన్నో కోరికలు ఉన్నాయి కదా నెరవేర్చుకోవటానికి. అంతే, మనం ఈ డబ్బు సంపాదన మన కోరికలు నెరవేర్చుకోవటానికి చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరిలో అయితే ఎంత కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని నెరవేర్చుకోవడానికి అంత పని చేస్తాడు. ఎందుకంటే అంత డబ్బులు కావాలి కదా. అందుకని ఈ మధ్య ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళ మనసులో, వాళ్ళ చైతన్యంలో, వాళ్ళ కాన్షియస్నెస్లో కోరికల్ని పెంచేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వీడికి ఎంత కోరికలు మనం పెంచితే అంత డబ్బు సంపాదించడానికి అంత కష్టపడతాడు, ఎంత కష్టపడితే అంత కంపెనీకి లాభం. చూడండి, అందుకని బాంబేలో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, ప్రతి శనివారం మీరు ఏం తినాలని తినండి, ఎంత తాగాలన్నా తాగండి, ఏమైనా చేసుకోండి, మేము డబ్బు ఖర్చు చేస్తాం. అంటే ఏమైంది వాళ్ళకి, వాళ్ళకి అలవాటు పడిపోయింది, కోరికలకి అలవాటు పడిపోయాడు. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి వాడు ఒక గాడిదలాగా పనిచేస్తాడు, చేస్తూ పనిచేస్తూ చేస్తుంటాడు. ఎందుకు, ఎంత డబ్బు సంపాదిస్తే అన్ని కోరికల్ని నెరవేర్చుకలను, దానివల్ల అంత సుఖపడును అనుకుంటాడు. కాదు, రాముడు ఆ రామాయణంలో, ఈ రామాయణంలో ఇద్దరు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అర్థ, శత్రుఘ్నుడు కామ, వాళ్ళిద్దరు తోడుగా పుట్టి ఎడవటమే మొదలెట్టారు. ఏం చేయాలి ఇప్పుడు, మన డబ్బుని ఎందుకు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఉంది ఎక్కడ ఉపయోగించాలి. ఆ లక్ష్మణుడు అర్థం కాబట్టి, అర్థ కాబట్టి ఎక్కడ పెట్టాలి లక్ష్మణుడిని, రాముడి దగ్గర పెట్టాలి. రాముడెవరు, ధర్మ. మన అర్థ, మన సొమ్ము, మన డబ్బుకి ఒకే ఉపయోగం ఏమిటది, ధర్మరక్షణ. ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే, ధర్మానికి సేవ చేయడానికోసమే ఈ అర్థ, ఈ లక్ష్మి ఉన్నది. అది ఆ లక్ష్మి ఆ మన సేవకి పెట్టుకున్నాం, మన కోరికలు నెరవేర్చడానికి మనం ఎంత ఉపయోగిస్తామో అంత దుఃఖితులు అవుతాం, అంత బాధలు పడతామండి. అదే మీరు జాగ్రత్తగా ఆలోచించి చూడండి, పరిశీలించండి, ఎంత ధనాఢ్యుడైతే ఎంత డబ్బు ఖర్చు పెడతాడో అతని సుఖం కోసం అంత దుఃఖాల్లో ఉన్నారు. ఇది నాకు కనిపిస్తుంది, బొంబాయిలో ఇది చక్కగా కనిపిస్తుంది. వాళ్ళు ఎంత ధనాఢ్యులైతే ఎంత ధనాన్ని వాళ్ళు ఎంత సొమ్ముని వాళ్ళు సుఖాని కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటారో అంత దుఃఖితులవుతున్నారు. మనం అనుకోను కూడా అనుకోలేము అటువంటి దుఃఖాలు అనుభవిస్తున్నారు. చెప్పుకోను కూడా చెప్పుకోలేమంటే సిగ్గేస్తుంది చెప్పడానికి, అటువంటి దుఃఖాలు అనుభవిస్తున్నారు. చెప్పుకోలేము అది, ఇంకో వాళ్ళు ఇంకోటి ఇంకోటి ఇంటి వాళ్ళు కూడా చెప్పుకోలే అంత దుఃఖాలు ఉన్నాయి, చెప్పరానంత దుఃఖాలు. పేదవాళ్ళ దుఃఖంలో లేరు. నిజంగా చెప్పాలంటే ఎంత ధనాఢ్యులో ఎంత ఇంద్రియ భోగాల్లో నిమగ్నులైనారో అంత దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రకృతి యొక్క నియమం, ఒక్కొక్క రూపాయి మన కోరిక మేము ఖర్చు పెట్టుకుంటే ఆ అంత మటుకు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టుకుంటారో అంత దుఃఖం. ఒక్కొక్క రూపాయి ఎంత మీరు ధర్మాన్ని రక్షించడానికి మీరు ఆ ధర్మానికి ఉపయోగిస్తారో ఆ ఒక్కొక్క రూపాయి మీరు ఖర్చు పెట్టింది అది మన సుఖానికి కారణమవుతుంది. లక్ష్మణుడు రామచంద్రుడికి దగ్గరికి వెళ్ళంగానే సుఖం, ఇద్దరు అవుతున్నారు హాయిగా ఉన్నారు, ఫస్ట్ క్లాస్. అందుకని అర్థాన్ని ధర్మరక్షణ కోసమే ఉపయోగించాలి. ఎందుకంటే మీరు ధర్మాన్ని ఎంత రక్షిస్తారో ఆ ధర్మం మిమ్మల్ని అంత రక్షిస్తుంది. మీ ధర్మం ద్వారా రక్షింపబడితే మన జీవితంలో సుఖపడగలం, ఇక్కడ కూడా సుఖపడగలం. మీకు ఎన్నో సుఖ సౌకర్యాలు ఉన్నాయి డబ్బుతో తెచ్చుకున్నారు, అయినా ఆ ధర్మం ద్వారా మీకు రక్షణ లేకపోతే ఎందుకండి ఆ సుఖం? ఎవరో మీ ముందు ఎన్నెన్నో పిండి వంటలు పెట్టారు పెద్ద ప్లేట్లో, పూరి కూర ఏ కూర్మ ఎన్నెన్నో పెట్టారు, రసగుల్లా గులాబ్ జామున్ జాంగ్రీ జిలేబీ ఏదని ఏదంటే ఒక కనీసం ఒక 20-30 వెరైటీలు పెట్టారు. ఏకాదశి వాళ్ళని దాని గురించి స్మరించకూడదు, అయినా చెబుతున్న ఒక ఉదాహరణ కోసం పెట్టారు. పెట్టంగానే మీరు కూర్చున్నారు, ఆహా ఎంత బాగుంది ఎంత ఉంది అనుకున్నారు. ఏమైందంటే నీ పక్కన ఒకడు కూర్చున్నాడు, ఓ తుపాకీ నీ తల మీద పెట్టాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పేల్చచ్చు అన్నాడు, నువ్వు తిను అన్నాడు, తినగలరా? ఎంత భోగైశ్వర్యాలు ఉన్నా రక్ష లేకపోతే ఆ భోగాల్ని ఐశ్వర్యాల్ని భోగించగలమా? భోగించలేమండి. ఆ ప్లేట్లు అన్ని భోగాలు ఉన్నాయి తినొచ్చు అంటే మన హృదయంలో గాబరా ఉంటే ఏమవుతుందో 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 అని ఆ గాబరా ఉంటే భోగం చేయగలమా? చేయలేము. అంటే ధర్మం ద్వారా మనం రక్షింపబడకపోతే ఎన్ని సుఖ సౌకర్యాలు ఉన్నా ఎన్ని భోగానికి ఎన్ని ఎన్నో సామగ్రులున్నా వస్తువులున్నా మనం భోగించలేము, అవి మనకి ఒక భారంలాగా తయారవుతుంది. అందుకని అర్థానికి ఒకే ఉద్దేశం ఏమిటి, ఒక్కొక్క రూపాయి ధర్మరక్షణ కోసమే. ఎంత ధర్మాన్ని రక్షిస్తామో ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. అప్పుడు కొన్ని సుఖ సౌకర్యాలున్నా దాన్ని మనం అనుభవించగలం. ఎందుకండి పెద్ద ఇల్లు, కోటి రూపాయలు ఉన్నాయి బ్యాంకులోనూ ఉన్నాయి, ఆ మీ పడుకుని ఆ బెడ్ కిందగా ఉంది, దానికోసం మీ బంగ్లాకి కాపలాకి కనీసం 10 సెక్యూరిటీ గార్డులు కావాలి, బయటికి వెళ్తే మీరేదో ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్ళాలి. ఎందుకు, ఏం లాభం అండి మీ జీవితానికి అంత డబ్బుకి? అదే ఏదో కొన్ని రూపాయలతో మనం ఏదో భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటే ఆ ఉన్నదాంతో మనం సుఖపడగలం. అందుకని రామాయణంలో భగవంతుడు పుట్టంగానే ఆ భగవంతుడే స్వయంగా 4 రూపాల్లో పుట్టి మనకి ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏమిటదంటే అర్థాన్ని ధర్మరక్షణ కోసమే, అర్థ ఈ ధనం సుఖం సొమ్ము మన సుఖానికి మన కోరికలకి కావు. ఈ ఒక ఫస్ట్ శిక్ష. రెండోది ఇప్పుడు కామ, మన మనసులో కోరికలు ఉన్నాయి. కోరికలు లేనివాడు ఎవరండి? అందరికీ కోరికలు ఉన్నాయి, నో ప్రాబ్లం, ఏ సమస్య లేదు. ఉండని ఎందుకు కోరికలు? ఏం చేయాలంట ఆ కోరికల్ని? శత్రుఘ్నుడు ఆ భరతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు సుఖపడ్డారు. ఆ కోరికల్ని ఎక్కడ తీసుకువెళ్ళాలి? కామనాన్ని మోక్షాన్ని కోరి తీసుకెళ్ళాలి. కామస్య నా ఇంద్రియ ప్రీతి లాభో జీవేత యావత అన్నారు. మన జీవిత యొక్క లాభం ఏమిటంటే మోక్షం. ఆ కామనాన్ని ఎక్కడ తీసుకువెళ్ళాలి? మోక్షంతో చేర్చాలి. ఇప్పుడు భరణాత్ భరత, ఇప్పుడు మోక్షం అంటే ఏమిటో తెలుసుకుందాం. మోక్షం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నేను చచ్చిపోయిన తర్వాత, నేను మరణించిన తర్వాత ఏదో ప్రాప్తించేది మోక్షం అనుకున్నాను. తప్పు. మోక్షం ఈ సెకండ్లో ఇప్పుడు మీకు లభించకపోతే ఎప్పుడు లభించదు. మరణించిన తర్వాత లభించేది కాదు మోక్షం. ఇప్పుడే లభించవచ్చు, కావాలంటే ఇప్పుడు రావ, ఇప్పుడే మీకు మోక్షం చేసుకోవచ్చు. ముక్తి కావాలంటే దానికోసం ఈ మోక్షం అనే ఆ శబ్దానికి మనం అర్థం తెలుసుకోవాలి. భరతుడికి మోక్ష ప్రతిరూపుడు. మోక్షానికి భరతుడు మోక్షానికి ప్రతిరూపుడు. ఎక్కడున్నాడు భరతుడు? ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని వెళ్ళాడు, అయినా ఆ మోక్ష స్వరూపుడు. లక్ష్మణుడు రాముడితో పాటు వనానికి బయలుదేరాడు, అయినా ఆయన లక్ష్మికి స్వరూపుడు. చూడండి, అర్థస్వరూపుడు లక్ష్మణుడు ఎక్కడున్నాడు? వనంలో ఉన్నాడు. మోక్షానికి స్వరూపుడు భరతుడు ఎక్కడున్నాడు? రాజ్యాన్ని వెళ్తున్నాడు. ఈ ఉంటుంది ఇది మన మనసులో ఉంటుంటే మోక్షం అంటే వెళ్ళిపోవాలి, హిమాలయాకి వెళ్ళిపోవాలో, ఎక్కడో అడవులకి వెళ్ళిపోవాలి. కాదండి, నిజమైన అర్థం ఏమిటంటే రాముడితో పాడు ఉండటం, రాముడికి సేవ చేయటం, ఇది వాస్తవికమైన అర్థ ధనం సొమ్ము. రాముడి యొక్క సేవ, రాముడిని ప్రాప్తించటం, రాముడి కంటే పెద్ద సొమ్ము ఉందా ఈ సంసారంలో? ఐశ్వర్యం ఉందా? ఆయన ప్రాప్తించాడు. అదే మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే మనం అనుకుంటాం రిటైర్ అయిన తర్వాత తీసుకుందామని అనుకుంటారు. ఇప్పుడే ఉందని చాలా జవాబుదారులు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యత నెరవేర్చుకున్న తర్వాత మోక్షాన్ని గురించి ఆలోచిద్దామనే కాదు. ఈ అడవులకు వెళ్తే ప్రాప్తించేది కాదు, లభించేది కాదు మోక్షం. ఈ మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి. భరణాత్ అన్నాడు, భారాన్ని ఎత్తటం. భరణాత్ అంటే భారాన్ని మోయటం. మనం అనుకుంటాము ఈ సాంసారిక భారాన్ని మోస్తున్నాము, ఇవన్నీ వదిలేసి మోక్షానికి వెళ్దాం, కాదు. మోక్షం అంటే బరువు మోయటం అంట. ఏం బరువు మోయాలి? రామచంద్రుడి యొక్క రాజ్య బరువుని మోయాలి. రామచంద్రుడి యొక్క సామ్రాజ్యాన్ని భరించే బరువు ఏమిటది? భగవంతుడి యొక్క సేవ. ఏదో సేవ చేస్తామండి, నాకు తగ్గట్టు చేస్తామండి, కాదు. ఆ సేవ యొక్క బాధ్యతతో చేయాలంట. భగవంతుడికి ఒక తులసి మాల చాలండి, అది సేవ చేస్తాం. ఎట్ట చేయాలంట? బాధ్యతతో చేయాలి. బాధ్యతతో అంటే ఏమిటి? ఏదో వీలైతే చేస్తాం కాదు, ఎంతో తంత చేస్తాం కాదు, కంపల్సరీ చేయాల్సిందే. మీ కుటుంబంలో ఎవరికో ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి. రేపు కనుక కట్టకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు. ఆవిడే చెప్పింది భర్తకి, ఏమండి ఇట్లా అండి పరిస్థితి, మనం 5,000 రూపాయలు కట్టాలి, ఎన్నో నెల నుంచి కట్టలేదు అంటే, చూద్దాం ఎంత అవుతో నేను ట్రై చేస్తాను అంటాడా? అనడు. ఎట్లాగో అట్లా, ఎందుకంటే బాధ్యత కదా, ఆ కుటుంబ భరణాన్ని బాధ్యతగా తీసుకున్నాడు కదా. అందుకని ఏదో విధంగా సమ్మో బై హుక్ ఆర్ క్రుక్ అన్నారు రూపాయలు వారు. ఆ ధనాన్ని సాధించి అప్పు చేసో ఉప్పు చేసో ఏదో చేసి ఆ ఎలక్ట్రిసిటీ బిల్ కడతాడు. కుటుంబాన్ని భరించాడు కాబట్టి ఈ కుటుంబాన్ని భరించే బాధ్యత ఎంత మడుకు తీసుకుంటారో అంత మడుకు మన బంధన. కొంతమంది అనుకుంటారు ఈ కుటుంబ బాధ్యతని నేను వదిలేస్తే మోక్షాన్ని సాధిస్తానేమో. తప్పు. బాధ్యత ఉండాలి. బాధ్యత లేనిదే మోక్షాన్ని తీసుకోరు. ఏ బాధ్యత తీసుకోవాలి? భగవంతుడి యొక్క కుటుంబాన్ని నడిపించే బాధ్యత తీసుకోవాలి. అందుకని మన వైష్ణవ ఆచార్యులు ఏమన్నారంటే, చాడి అనాచార్ కృష్ణేర సంసారకరో చాడి అనాచార్ అన్నారు. కృష్ణుడి యొక్క సంసార బరువుని మొయ్యండి అన్నాడు. ఆ కృష్ణుడి యొక్క, రామచంద్రుడి యొక్క సేవ యొక్క బాధ్యతని తల మీద పెట్టుకోవాలి. ఎట్లాగోతే భరతుడు ఏం చేశాడు? రామచంద్రుడి యొక్క రాజ్యాన్ని నడిపే బాధ్యతని ఆయన శిరసావ ఇచ్చాడు. పాదుకల్ని ఆయన తల మీద పెట్టుకున్నాడు, తీసుకొచ్చాడు, పాదుకలకి పట్టాభిషేకం చేశాడు. చేసి తనది గాని రాజ్యాన్ని తనదిగా చక్కగా పాలించాడు. రాముడు రాగానే మళ్ళీ ఇచ్చేశాడు. తనది కాని రాజ్యం దాన్ని ఎట్లా పాలించాడు? తనదిగా పాలించాడు. అంత చక్కగా పాలించాడు. రాముడు లేకపోతే ఈ రాజ్యం సరిగ్గా నడవాలి. రాముడు ఉన్నప్పుడు ఎట్లా నడుస్తుందో అట్లా నడిపించాలి అనే ఒక బాధ్యత, ఆ టెన్షన్తో ఆయన సింహాసనం భరతుడు కూర్చోలా సేవ చేశాడు. భరతుడు మనకు ఒక నేర్పిస్తున్నాడు, సేవ యొక్క బాధ్యత తీసుకో, పోస్ట్ తీసుకోవద్దు. ఆ సేవ బాధ్యతనే స్వీకరించు, ఆ పోస్ట్ తీసుకోవద్దు, ఆ సింహాసనం మీద కూర్చోవద్దు. దానికి అధికారం ఎవరికి ఉందంటే భగవంతుడికి ఉన్నది, రాముడికి ఉన్నది, ఎవరికి లేదు. అయినా ఆయన సేవ ముఖ్యం. లక్ష్మణుడికి రాముడు ముఖ్యం, భరతుడికి రాముడి యొక్క సేవ ముఖ్యం. ఎవరు గొప్ప? భరతుడు గొప్ప. ఎవరైతే ఆ రాముడి యొక్క సేవ యొక్క బాధ్యతని తల మీద శిరసావిస్తారో అటువంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా ప్రేమ. అటువంటి వాళ్ళు చాలా భక్తిలో అగ్రగణ్యులు అవుతారు. ఎల్లప్పుడు నామస్మరణ చేస్తుంటాను, భగవంతుడితోనే ఉంటాను, అది లక్ష్మణుడు. లక్ష్మణుడు యొక్క స్వభావం అది, రాముడిని ప్రాణంగా అనుకున్నాడు. అయినా భరతుడేమనుకున్నాడు? రాముడి యొక్క సేవ నాకు ప్రాణం. లక్ష్మణుడికి రాముడి ప్రాణం అవుతే భరతుడికి రాముడి యొక్క సేవ ప్రాణం. ఆ ప్రాణాన్ని మనం ఎట్లా రక్షించుకుంటామో అటువంటి బాధ్యతతో భరణాద్భరత భరించాడు భరతుడు. భరతుడు ఎందుకు గొప్ప? అయోధ్యాకాండ, రాముడు చిత్రకూట పర్వతంలో ఉన్నాడు, భారద్వాజు ఋషి చెప్పాడు, ఇక్కడ ముందుకు వెళ్తే మీకు ఒక చిత్రకూట పర్వతం ఉంది, చాలా సాధువులు ఉంటారు అక్కడ, చాలా రమణీయమైన స్థానం, ఇప్పుడు కూడా వెళ్ళండి, చాలా రమణీయమైన స్థానం. ఆ పర్వతం మీద మీరు వనవాసం చేసుకొచ్చి వెళ్ళండి అన్నారు. రాముడు, సీత, లక్ష్మణ ఇద్దరు ముగ్గురు అక్కడ పర్వతంలో ఒక చిన్న పర్ణశాల వేసుకొని రాయి మీద రాముడు సీతారాముడు కూర్చున్నారు. లక్ష్మణుడు ఏదో పనిచేస్తున్నాడు, బాణాలని ఎక్కుతున్నాడు. ఇక్కడ భరతుడు ఆ కైకేయితో అవన్నీ తెలిసి స్టోరీదని తెలిసింది కాబట్టి ఆమెను ఎక్కుచోట్ల దాని గురించి ఆ కైకేయిని అంత కంట్రోల్డ్ పర్సనాలిటీ అంటే అదే జాగ. లక్ష్మణుడు ఉంటే కైకేయిని నరికేసేవాడు భరతుడు చేయలట్లా. భరతుడు కోపగిచ్చాడు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఏమిటి, ఎటువంటి తల్లి గర్భంలో నేను పుట్టాను, ఈ గర్భంలో పుట్టకుండా ఉంటే బాగుండేది, నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది, ఏమిటి నా తల్లి ఏమి చేసిందో చూడండి, రాముడిని పంపించేసింది నా కోసం అని నేను ఇప్పుడు రాముడిని తీసుకురావాలి ఏదో అట్లా అని వశిష్ఠుడితో పాటు, సైనికులతో పాటు, జవాల ఋషితో పాటు అంత బయలుదేరాడు. బయలుదేరుతుంటే మధ్యలో ఈ బోయేవాడు ఎవరు, కేవట్, తెలుగులో ఏమంటారు బోయేవాడు, బోయేవాడే కదా ఆయన పేరు, ఏమైనా పెట్ట నిషాద్ రాజు అడుగుతున్నాడు. నిషాదుడు అతను చూశాడు భరతుడు వస్తున్నాడు, సైనికులతో వస్తున్నాడు. ఆ మిగతా బోయేవాడు అందరికీ చూశాడు, అందరినీ పిలిచాడు, మీటింగ్ పెట్టాడు. 500 బోయేవాళ్ళు ఉన్నారు, 500 నౌకలు ఉన్నాయి గంగా అని ధరించడానికి, ట్వాస్ గంగా. నేను భరతుడు మాట్లాడతాను. ఆ భరతుడు మనసులో ఇంత మటుకైనా పాపం ఉంటే నేను ఇండికేషన్ ఇస్తా మీకు, ఇక మీకు ఒక ఇండికేషన్ సాంకేతం ఇస్తా. మీరు ఏం చేయాలంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుందాం మన పడవల్లో, ఆ గంగాని మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ముంచేద్దాం అది ప్లాన్ చేశాడు బోయవాడు. అక్కడికి వెళ్ళి భరతుడు అడుగుతాడు, మీ మనసులో ఏముందో చెప్పు, రావణ్ణి నువ్వు పంపించేశావు ఎక్కడికి, అరణ్యానికి పంపించావు, అది చాలదా, అరణ్యానికి వెళ్ళి ఇప్పుడు రాముడు ఒక్కడే ఉన్నాడు సైనికులు లేరని నువ్వు సైనికులు తీసుకెళ్లి చంపడానికి వెళ్తున్నావా అన్నాడు. చూడండి ఆ మాట అనగానే భరతుడు ఏడవటం మొదలు పెట్టాడు, నా మనసు ఎటువంటి పాపం లేదు, ఆయన తీసుకురావడానికి వెళ్తున్నాను అనగానే ఓకే నో ప్రాబ్లం అని గంగా క్రాస్ చేపించాడు. భరతుడు భారద్వాజ ఋషి ఆశ్రమంకి వెళ్ళాడు, ఆయనకి తెలుస్తుంటుందేమో రాముడు వస్తే ఋషి ఆశ్రమంకి వెళ్ళుంటాడు అంటే, భారద్వాజ ఋషి అన్నాడు, ఏమన్నాడు, భరత మనసులో పాపం ఏమన్నా ఉందా అన్నాడు. అంటే ఓ భగవాన్ అతిపి మన్యతే, మీరు బెత్త గొప్ప ఋషులు అదనేమో బోయేవాడు ఏదో అనుకున్నాడు, మీరు కూడా నా గురించి అట్లా అనుకుంటున్నారా, భగవంతుడి యొక్క సేవ బాధ్యత ఎవరోతే శిరసావహిస్తే వాళ్ళు ఇటువంటి సమస్యల్ని ఇటువంటి అవహేళల్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరో ప్రచారం కోసం ఒక కారులో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తాడు మిగతా వాళ్ళందరూ, ఈ హరే కృష్ణవాడు చూడండి ఎంత భోగైశ్వర్యాల్లో ఉంటారు, పబ్లిక్ సొమ్ముని ఎట్లా ఖర్చు పెడుతున్నారు అంటారు. భగవంతుడి సేవ ఒక జవాబుదారి ఎవరి తల మీద ఉంటుందో వాళ్ళకి నిందలు అంటే నింద. అదే కొండ మీద ఎవరో ఆ జాబాలి దగ్గరికి వెళ్ళాం మన జాబాలి తీర్థం దగ్గర, ఏవో గోచి కట్టుకుని ఏదో చెప్పని చేస్తున్నాడు, ఎంత గొప్ప సాధు చూడండి ఎంత వైరాగు, అందరూ దండం పెట్టుకుంటూ వస్తాడు. అదే హరే కృష్ణ టెంపుల్లో బ్రహ్మచారి ఒక ఏదో ప్రచారం కోసం ఫ్లైట్లో వెళ్తే పబ్లిక్ మనీ వేస్ట్ చేస్తారండి వీళ్ళందరూ. భరతుడు అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అది భరతుడు ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏం చేయాలి? ఇప్పుడు మీరు చూస్తే రామాయణంలో ఒక పైగా చూస్తే అందరూ లక్ష్మణుడు ఎంత గొప్ప భక్తుడు, లక్ష్మణుడు ఎంత గొప్ప భక్తుడు అంటుంటారు. కాదు, ఇక్కడ భరతుడు అన్నాడు భగవాన్ అపితున్నది, మీరు స్వయంగా ఇటువంటి గొప్పవాళ్ళు ఋషులు, మీరు కూడా నా గురించి అట్లా ఆలోచిస్తుంటే ఏమిటి నా జీవితం. ఈ మాటను ఎందుకు చెబుతున్నాడంటే భగవంతుడి యొక్క సేవ యొక్క జవాబారి తీసుకున్న వాళ్ళు, బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఈ భరతుడి యొక్క గతి. అయినా ఎటువంటి సౌభాగ్యాన్ని భరతుడు పొందాడో చూద్దాం. భరద్వాజు చెప్పాడు రామచంద్ర ఎక్కడా లేడు, ఇక్కడ చిత్రకూడ పర్వతంలో ఉన్నాడని, అందరూ సైనికులతో పాటు వెళ్తుంటే అక్కడ ఒక ఏక దండి మార్గం అంటే ఒకళ్ళే నడవచ్చు అటువంటి మార్గం ఉన్నది, ఆ సైనికులందరూ ఇక్కడ నుంచోబెట్టాడు. భరతుడు వెళ్తున్నాడు రామచంద్రుడితో కలవటానికి, వశిష్ఠుడితో పాటు జబాలిషితో పాటు వెళ్తున్నాడు. వెళ్తుంటే దూరంగా కొంచెం పొగ కనిపించింది, అంటే ఇక్కడ రాముడు ఉన్నాడు అనుకున్నాడు భరతుడు. అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు, కళ్ళనెమ్ముడు ఏడుపు ఏమిటి, నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి కలగదు యావన్న చరణం శిరసా ధారయామ్యహం తమే శాంతిర్భవిష్యతి. ఎప్పుడు వరకుపోతే ఆ రామచంద్రుడి యొక్క చరణకమలాన్ని నా తల మీద పెట్టుకోను అప్పటి వరకు నా శాంతి లేదు, ఎప్పుడు వరకే రామచంద్రుడిని ఆ సింహాసనంలో చూడను అప్పుడు వరకు నాకు శాంతి లేదు అనుకుంటే వెళ్ళాడు భరతుడు. దూరం నుంచి ఆ సైనికులు చూశాడు, ఎవరు, లక్ష్మణుడు. అన్నా భరతుడు వచ్చేశాడు, నేను చెప్పా భరతుడు మనసులో పాపం ఉన్నది, మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు, నువ్వు ఆజ్ఞ ఇచ్చేయి ఒక బాణం చాలన్నాడు లక్ష్మణుడు. రావున్నాడు భరతుడి గురించి తప్పు అనుకోవద్దు, భరతుడు చాలా పవిత్రుడైన వాడు, అది కాదు సైనికులతో ఎందుకు వచ్చాడు, నేను కలవాలంటే ఒకళ్ళెవరు రావచ్చు కదా అన్నాడు. ఎవరోతే భగవంతుని యొక్క సేవ బాధ్యత తల మీద శిరసావిస్తారో వాళ్ల మీద అందరూ వేలు చూపిస్తారండి, ఎవ్రీబడీ. అందుకని ఇస్కాన్ టెంపుల్లో ప్రెసిడెంటో టెంపుల్ కమాండరో అకౌంట్స్ ఇన్ఛార్జు అవటం చాలా కష్టం, చాలా కష్టం. మీరు ఎంత చేసినా ఇటువంటి వాడు లక్ష్మణుడు అనుకున్నాడు. ఎవరు డౌట్ చేశాడు ఎవరి మీద? భరతుడి మీద. భారద్వాజు నుంచి డౌట్ చేశాడు. ఏవో హెడ్ పూజారి ఆయే మా ప్రసాదం రోజు తింటుంటాడు, ఏం చేస్తాడు? టైం టు టైము డ్రెస్సింగ్ అవుతుంది, టైం టు టైం భోగాలు అర్పిస్తున్నారు. ఇంత చక్కగా డ్రెస్సింగ్ చేసి ఎవ్వరు మాట్లాడుకోరండి. అవంటా హా భగవంతు చాలా బాగున్నాడు, హా నైస్ డ్రెస్సింగ్ అని వెళ్ళిపోతారు అంతే. ఇది భరతుడు యొక్క స్థితి తెలుసుకోవాల్సింది. ఈ ప్రపంచంలో ఎవరోతే ప్రభుపాలు వారు క్లిష్టుడు యొక్క సంసారాన్ని, కృష్ణుడి యొక్క సంసారాన్ని విస్తరించడానికి ఆ ప్రచార బాధ్యత శిరసావి ఇచ్చారు. ఏమన్నారు? ఒక సన్యాసి అయ్యండి బంగార ఉంగరం వేసుకోవటం ఏమిటి అన్నారు. అదే కనిపించిందా నీకు? ఇంకేది కనిపించలేదా? చూడండి, ఇది మస్ట్. ఈ నిందల్ని స్వీకరించి ఆ లక్ష్మణుడు కూడా నాడు రావాల్సి వస్తే ఒక్కళ్ళే రావాల్సి కదా కనవటానికి, ఈ సైనికులందరినీ ఎందుకు తీసుకొచ్చాడు? నువ్వు ఆజ్ఞే అన్నాడు. ఇప్పుడు రావణ అన్నాడు లక్ష్మణుడితో, లక్ష్మణ నీకు గనక రాజ్యం కావాలి అనుకుంటే, కావాలంటే నేను భరతుడికి చెప్తా. భరత లక్ష్మణుడికి ఇచ్చే రాజ్యం అంట, భరత నీకు ఇచ్చేస్తాడులే. ఈ మాట వినంగానే కృంగిపోయాడు. ఒక లజ్జతో కృంగిపోయాడు. అన్ని కాళ్ళు చేతులు అన్నీ కృంగిపోయినాయి. జస్ట్ బికేమ్ కంప్లీట్లీ షేమ్డ్. ఏంటి ఎవడమ్మలెట్టాడు లక్ష్మణుడు? అన్నా నీకు భరతుడి మీద అంత విశ్వాసం ఉన్నదా? నా మీద అంత డౌట్ ఉందా? నాకు రాజ్యం కావాలనుకుంటున్నావా? భరతుడు నువ్వు చెబితే భరతుడు ఇచ్చేస్తానని అంత నమ్మకుందా భరతుడి మీద అని సిగ్గుపడిపోయి లజ్జితుడై కృంగిపోయాడు లక్ష్మణుడు. చూడండి భరతుడి యొక్క మహిమ. ప్రజలు వాళ్ళ భరతుడి మీద విశ్వాసం చేయలా, లక్ష్మణుడు కూడా భరతుడి మీద విశ్వాసించలా, రాముడు యొక్క విశ్వాసం భరతుడి మీద ఉంది. ఎంత విశ్వాసం ఉన్నది? ఒక మాట చెబితే చాలంటే ఇచ్చేస్తాడు రాజ్యాన్ని. అందుకని ఎవరోతే భగవంతుని యొక్క సేవ బాధ్యతని శిరసావిచ్చుంటారో వాళ్ల మీద ఎంతెందో మంది ఆక్షేపాలు చేయొచ్చు, అయినా భగవంతుడి మీద భగవంతుడు వాళ్ళని నమ్ముకున్నాడు. ఆ కృష్ణుడు అటువంటి వాళ్ళని నమ్ముకున్నాడు కాబట్టి అటువంటి బాధ్యత ఇచ్చాడు. అది అనుకోవాలి. ఇతనికి బాధ్యత ఇచ్చారు, అతనికి ఎందుకు లేదండి? అంటే నమ్మకం లేదండి అతని మీద. అందుకని మనం బాధ్యతని స్వీకరించాలి భగవంతుని యొక్క సేవ. దాన్ని మోక్షం అన్నారు. ఏమంటే మేము అనుకున్నావు కదా మరణించిన తర్వాత మోక్షం వస్తుంది అనుకున్నాం కదా, మీరు అనుకున్నారు, సత్యం కాదు. జీవించిన సమయంలో మోక్షం కనుక సాధించకపోతే మరణించిన తర్వాత ఏం సాధిస్తామండి? మీకు శక్తులు, సాయి శక్తులు మీకు, యువావస్థ ఉన్నది, బుద్ధి ఉన్నది, దాంతోపాటు ఎంతో సామర్థ్యం ఉన్నది. మీరు ఒక చిన్న కురవాడుగా ఉన్నారు, యవన అవస్థలో ఉన్నారు, శక్తులున్నాయి, ధనం ఉన్నది, ఎన్నెన్నో సుఖ సౌకర్యాలు ఉన్నాయి. ఆ సమయంలో కృష్ణుడి యొక్క సేవ బాధ్యత, రాముడి యొక్క సేవ యొక్క బాధ్యత స్వీకరించకపోతే ఎప్పుడు స్వీకరించగలరు? ఇట్ ఈస్ ద రైట్ టైం. మన చెవితే ఏమంటారు? ఏమండి మా పరివారాన్ని మా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కదా అన్నారు. మీ కుటుంబ బాధ్యతలు ఉన్నా ఎట్లా నిర్వహించాలంట దాన్ని? భరతుడు ఎట్లా రాజ్యాన్ని ఈనాడు అట్లా. తనది కాదు అని తెలుసు పరతుడికి. 14 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని ఏలాడు, అయోధ్యని మొత్తం విశ్వాన్ని ఏలాడు. ఎవరు? భరతుడు. ఎట్లా ఏలాడు? ఆయనకి తెలుసు ఈ రాజ్యం నాది కాదు, రాముడిదే. అట్లాగే నీ కుటుంబాన్ని యొక్క బాధ్యత కూడా ఎట్లా నెరవేర్చాలంట? మొట్టమొదటి అనుకోవాలి, ఈ కుటుంబం నాది కాదు, నా భార్య నా భార్య కాదు, నా పిల్లలు నా పిల్లలు కాదు, నా భార్య కృష్ణుడి భార్య, నా పిల్లలు కృష్ణుడు పిల్లలు, నేనెవరిని? భరతుడిలాగా ఒక డోర్ కీపర్, వాచ్మెన్ మాత్రమే. ఇంత సొమ్ముందే ఏం చేయాలి? భగవంతుడి సేవ కోసమే. నేను ఒక కాపలాగా ఆసేవాడిని కానీ నేను ఈ ఇంటికి ఈశ్వరుని కాదు. భరతుడు ఎట్లా చేసి అట్లా నెరవేర్చాలి ఈ కుటుంబము అయినా ఈ భగవంతుడి యొక్క సేవ యొక్క సామ్రాజ్యాన్ని, ప్రచార సామ్రాజ్యాన్ని భరతుడు ఎట్లా ఏలాడు, అట్లాగే మనం కూడా ఈ ప్రచార సామ్రాజ్యాన్ని ఒక బాధ్యతని మనం తల మీద స్వీకరించాలి. భరణాద్భరత. కామనాలు అంటే మన కోరికలు. ఏ కోరిక ఉన్నా మీరు నెరవేర్చుకోండి. ఎట్లా? భగవంతుడి కోసం. పెద్ద ఇల్లు కట్టాలనుందా? కట్టండి. ఏం కట్టండి? మందిరం కట్టండి. మంచి మంచి పిండి వంటలు తినాలనుందా? నో ప్రాబ్లం, చేయండి. భక్తులందరూ పిలవండి, భగవంతుడు భోగం పెట్టి ప్రసాదంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. కోరికలను నేర్పండి. ఆ కృష్ణుడి కోసం ఈ కామనాన్ని ఎక్కడ తీసుకెళ్ళండి? మోక్షం కోసం. అర్థం ఎక్కడికి? ధర్మం. అయిపోయింది రామాయణం అంతా, అయిపోయింది పుట్టుకతోనే అయిపోయింది. ఇది ధర్మార్థ కామోక్షాలు. ఇంకొక మాట, ఈ నలుగురు 4 రకాల ఆచరణని మనకి బోధించటానికి ప్రకటించారు ఈ నలుగురు. ఏమిటి ఆ 4 రకాల ఆచరణలు? ఏమిటంటే మొట్టమొదటి రాముడు. రాముడు స్వయంగా భగవంతుడే ఒక మనుష్యుడిగా వచ్చి మనకి నేర్పించాడు, వ్యవహారం నేర్పించాడు. వ్యవహారం అంటే ఏమిటి? హౌ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్. మనుష్యుడిగా ఎట్లా బతకాలో అది నేర్పించాడు. రాముడు మనకి భక్తి నేర్పించట్ల, ఆయన ఆచరించి మనుష్యుడికి వ్యవహారం, మన సమాజంలో ఎవరితో ఎట్లా వ్యవహారం చేయాలో దాన్ని రాముడు నేర్పించాడు. మిగతా 3 ఉన్నారు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. వీళ్ళ 3 మనకి భక్తిలో ఉండే 3 రకాల భావనల్ని నేర్పించారు. ఏమిటంటే లక్ష్మణుడు మనకు నేర్పించిన భావన ఏమిటి అంటే దాన్ని పరార్థ భావం అన్నారు. పరార్థ భావ, పర అర్థ, పర అంటే భగవంతుడిని, అర్థ ఆయన్నే మన అర్థంగా భావించి జీవించడం. ఈ పరార్థ అనే శబ్దానికి ఆపోజిట్ ఏమిటంటే స్వార్థ. మన స్వార్థం వల్ల మనం ఈ భౌతిక ప్రపంచంలో బంధనంలో ఉన్నాం, భౌతిక ప్రపంచం అనే బంధనంలో ఉన్నాం. స్వార్థ, స్వార్థపరులు మనం. లక్ష్మణుడు నేర్పించాడు ఈ స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థ అన్నాడు. స్వార్థ అనే భావనానికి ఆపోజిట్ ఏమిటి, వ్యతిరేకం ఏమిటి? పరార్థ. స్వార్థం ఏంటి? నేను, ఐ ఆమ్ ద ఎంజాయ్, నేను భోగించాలి, ఐ షుడ్ ఎంజాయ్, ఐ షుడ్ ఎంజాయ్, నేను భోక్త అనుకోవడం స్వార్థ. పరార్థం అంటే ఏమిటి? రాముడికి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి, రాముడికి సుఖం ఇవ్వాలి, రాముడికే సుఖం ఇవ్వాలి అనుకోవటం ఏమిటి? పరార్థ. ఇంకొకటి పరతంత్ర భావ. భరతుడు మనకు నేర్పించింది ఏంటంటే పరతంత్ర. ఈ పరతంత్ర అనే శబ్దానికి ఆపోజిట్ ఏమిటి, వ్యతిరేకం ఏమిటి? స్వతంత్ర. స్వతంత్రం అంటే ఇండిపెండెన్స్. ప్రభుపాద వారు చెప్పారు, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ఆఫ్ మెంటాలిటీ ఆఫ్ ఇండిపెండెంట్ ఎంజాయ్మెంట్. బికాస్ ఆఫ్ ట్రైన్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ అంటే 2 పదాలు వచ్చినాయిగా. ఏమిటి? మనం భోగించడానికి, స్వయంగా నేను భోక్త అవ్వాలి, ఇండిపెండెంట్, నేను ఈశ్వరుడు వాలి, నేను స్వతంత్రుడు కాను, నేను ఈశ్వరుడిని. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, అసురు రాక్షసుల యొక్క స్వభావం ఏంటి, ఈశ్వరో అహం అహం భోగి శుద్ధోహం బలవాంసీ, అవన్నీ సెకండరీ. తర్వాత ముఖ్యమైన కారణం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఎందు మనం ఇక్కడున్నా ఈ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఎందుకున్నాం, నేను సుఖపడాలి, నేను భోగించాలి, ఐ షుడ్ బి ధ్యానించాలి. ఎట్లా, ఐ షుడ్ బి ఈశ్వరుడు, నేను చెప్పినట్టు అందరూ చేయాలి, నేను అనుకున్నట్టే అవ్వాలి. ప్రతి ఒక్కరు అనుకుంటున్నా, అందువలనే మనకి ప్రపంచంలో ఉన్న ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్, ఎవ్రీబడి వాంట్స్ టు కంట్రోల్. కంట్రోలర్షిప్ ఎంత ఉందండి, ఈశ్వరత్వం. ఈశ్వరు అహం అహం భోగి, ఈ వందనానికి కారణం. ఈ రెండింటికి ఆపోజిట్ ఏమిటి, నేను ఈశ్వరుని కాదు భగవంతుడు ఈశ్వరుడు, నేను స్వతంత్రుడిని కాదు నేను పరతంత్రుడిని, నేను భోక్త కాదు భగవంతుడు భోక్త, అందుకని నేను నా స్వార్థాని కోసం చేయకూడదు, నేను ఎవరినే ఉండాలి, పరార్థభావంతో ఉండాలి. ఈ పరార్థభావాన్ని లక్ష్మణుడు నేర్పించాడు, పరతంత్ర భావాన్ని భరతుడు నేర్పించాడు. వా, మూడోవాడు ఏం చేశాడండి, భాగవత సేవ. ఒకను భగవంతుడి సేవ చేశాడు, ఇంకొకడు భగవంతుడి యొక్క సేవని అతని భగవంతుడి సేవకి సేవ చేశాడు భరతుడు. ఆ భగవంతుడి యొక్క జవాబుదారి, ఆ జవాబుదారి సేవ చేశాడు. మూడోవాడు ఏం చేశాడు, ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో ఉన్నాడో అతనికి సేవకుడయ్యాడు. ఎవరు, శత్రుఘ్నుడు. ఈ శత్రుఘ్నుడు భరతుడి కంటే మించినవాడు, ఆయన గురించి ఎక్కువ చెప్పుకో. అయినా వీళ్ళ ముగ్గురులోనూ టాప్ మోస్ట్ ఎవరంటే శత్రుఘ్నుడు. భరతుడితో పాటే ఉండేవాడు, రాముడున్నాడు లక్ష్మణుడుతున్నాడు, వాళ్ళు ఉన్నా కూడా ఏడవటం వల్లేటాడు. పుట్టుకతో చెప్పి చూశాంగా, పుట్టినప్పుడు ఏమైంది, సుమిత్ర ఈ ఇద్దరికి పిల్లల్ని తీసుకువెళ్ళింది, రాముడు లక్ష్మణుడు పక్కన, రాముడు పక్కన లక్ష్మణ శత్రుని పడుకోబెడితే లక్ష్మణుడు రాముడు ఇద్దరు నవ్వటం మొదలెట్టారు, కానీ ఇక్కడ శత్రుఘ్నుడు వాళ్ళ పక్కన ఉన్నా కూడా శాంతి లేదు. భరతుడితోనే లక్ష్మణుడు శత్రుఘ్నుడికి శాంతి. ఎందుకు, భరతుడు భగవంతుని యొక్క సేవ యొక్క జవాబుదారి తీసుకున్నాడు కదా, అతని సేవ చేయాలి. మీరు అతను లక్ష్మణుడి దగ్గరికి ఉంటే ఏమయ్యేది, లక్ష్మణుడు రాముడి యొక్క సేవలో పెట్టేవాడు కాదు, ఎందుకు, నేనే చేస్తా అని, నేనే చేస్తా అని, నేనే చేస్తా అనుకునేవాడు లక్ష్మణుడు. అది ఒక ఒక ప్రేమ. ఇప్పుడు ఉందనుకోండి, ఒక భర్త ఒక భార్య, ఆ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా ఆ భర్త యొక్క నిజి సేవ భార్యే చేస్తుంది, ఇంకెవరిని చేయనీదు. అంటే ఆ లక్ష్మణుడికి రాముడికి ఉన్న సంబంధం అటువంటి సంబంధం, పర్సనల్ సంబంధం. ఇప్పుడు ఆ యొక్క భర్తకి ఎన్నెన్నో జవాబుదారులు ఉంటాయి, ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన ఇది, ఆయన ఏదో ఏదో ఉన్నాయి, ఆయనకు ఎన్నెన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల నుంచి ఎవరో ఆ బాధ్యతని ఎవరో నిర్వహిస్తున్నారే, వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. ఈ భర్త యొక్క భార్య కూడా ఆమె సేవ, భర్తకి సేవ చేస్తుంది. చేసిన ఆ భార్య ఇంకొకళ్ళని అతని సేవలో పెట్టదు, వస్తే తరివేస్తుంది, నేనే చేస్తానుంటుంది. ఈ లక్ష్మణుడు అటువంటి వాడు, ఏమిటంటే నేనే చేయాలి, రాముడితోనే ఉండాలి. అందుకని ఇందు రెండు ప్రకారాలు ఉంటాయి, ఈ రెండు భావనలు మనం స్వీకరించుకోవాలి. అయినా దీనిలో భగవంతుడి యొక్క బాధ్యతని స్వీకరించిన వాడు గొప్పవాడంట. ఓసారి శ్రీభక్షణ సాగర్ వారు చెప్పారు, ఏం చెప్పారంటే, డోంట్ ట్రై టు సీ కృష్ణ అన్నారు, భగవంతుడిని దర్శనం చేయటానికి ప్రయత్నించొద్దు అన్నారు. ఏమన్నారంటే, నువ్వు ఆయన బాధ్యతని ఎట్లా నెరవేర్చు, ఆయన ఎట్లా సేవ చేయంటే, ఎంత చక్కగా సేవ చేయంటే, ఆ భగవంతుడి మనసులో రావాలంట. ఏమిటి, ఎంత ఎవడు ఈ భక్తుడు, ఎంత చక్కగా నా సేవ చేస్తున్నాడు, ఎంత సేవ చేస్తున్నాడు, భగవంతుడు మనసులో రావాలంట, రాముడు మనసులో రావాలంట, ఈ సేవకుడిని చూడాలి అనే భావన రావాలంట. భరతుడు అటువంటి వాడు. రామచంద్రుడు పక్కన లక్ష్మణ్ ఉన్నాడు, అయినా రామచంద్రుడు శరీరం దగ్గర లక్ష్మణుడున్నా రామచంద్రుడు మనసు ఎల్లప్పుడూ భరతుడి మీద ఉంది. ఎందుకు ఎందుకు భరతుడి మీద ఉంది? భరతుడు చెప్పాడు 14 సంవత్సరాల లోపల నువ్వు రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తా అన్నాడు. ఒక్కొక్క సెకండ్ పోతుంటే రామచంద్రుడి మనసులో ఒక ఆవేశం, చింత, నేను 14 సంవత్సరాల తర్వాత వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు. ఒకవైపు సీతాదేవి, ఆ సీతాదేవిని నేను మళ్ళీ నాదిగా చేసుకోవాలా, లేకపోతే 14 సంవత్సరాలు వెళ్ళి భరతుడిని చూసుకోవాలా, టెన్షన్. అది ఏమైందో కానీ ఎగ్జాక్ట్గా 14 సంవత్సరాలు మరునాడు అవ్వాలంతే ఆ టైంలో రావణాసురుడు వచ్చాడు. ఎంత టెన్షన్ చూడండి. ఇప్పుడు ఒక రోజు కూడా లేట్ అయి ఉంటే ఏమైంది? ఎంత టెన్షన్! ఒకవైపు భార్య టెన్షను, ఇంకోవైపు భరతుడు టెన్షన్. లక్ష్మణుడు ఉన్నాడు, ఆయన ధ్యానం లక్ష్మణుడి మీద లేదు. లక్ష్మణుడి యొక్క ధ్యానం రాముడి మీద ఉంది, రాముడి యొక్క ధ్యానం భరతుడి మీద ఉంది. చూడండి ఎంత ఈ రామ లక్ష్మణ భరత శక్తులను నాలుగు క్యారెక్టర్ను స్టడీ చేస్తే చాలు రామాయణం అయిపోయింది. అందుకని కొంతమంది భగవంతుడిని ధ్యానం చేస్తారు, భగవంతుడు కొంతమంది మీద ధ్యానం చేస్తాడు. ఎవరి మీద? ఎవరోతే ప్రచారం చేసి ఆ జవాబుదారిని బాధ్యతని స్వీకరిస్తారు, భగవంతుడు వాళ్ళమే వాళ్ళని స్మరిస్తాడంట. ప్రచారం చేసే వాళ్ళు దేనికి స్మరిస్తున్నారు? ఏదో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఆ సమయంలో ఈ టెంపుల్ ప్రెసిడెంట్, కాంగ్రిగేషన్ వాళ్ళందరూ దేన్ని స్మరిస్తున్నారు? భగవంతుడిని స్మరిస్తున్నారా? దేని స్మరణ? పొద్దున లేవంగానే ఇవాళ 2 లక్షలు రావాలి, వాడికి ఎంత పేమెంట్ చేయాలి, అదేగా భగవంతుడు స్మరిస్తున్నారా? వాళ్ళని లేండి. ఒక కుక్, ఒక పాకవాడు, వంట చేసేవాడు, భగవంతుని స్మరిస్తున్నాడా? ఉప్పును స్మరిస్తున్నాడా? ఉప్పు వేశానా లేదా ఎంత వేశానో అది దాని గురించి స్మరిస్తున్నాడు కదా. భగవంతుని స్మరించట్లా. ఒకతను భగవంతుని ముందు కూర్చొని భగవంతుడా అంటున్నాడు. భగవంతుడు నాడు, నా ముందు ఎటు ఉన్నావు కదా, నన్ను నువ్వు చదివించు, నేను అతని గురించి వాటి ఆలోచిస్తాడు. అది అటువంటిది భరతుడు. దాన్ని మోక్షం అన్నారు. ఎవరి మీద పోతే భగవంతుడు స్మరిస్తాడు వాళ్ళకి మోక్షం. ఎందుకు? మోక్షం ఇచ్చేది ఆయన. మన ప్రయాసం వల్ల మోక్షాన్ని సాధించగలం? కాదు. అందుకని భరతుడు, ఆ భరతుడు, భరతుడికి సేవ చేసిన వాడు ఎంత గొప్పవాడు. భగవంతుడు చూస్తాడంట, అరే నేను నా సేవకుడిని మేము స్మరిస్తున్నాను, నువ్వు నా సేవకుడికి సేవ చేస్తున్నావా? ఆ సౌభాగ్యం నాకు కలగదే అయ్యో అంటాడు. చూడండి ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తున్నా. లక్ష్మణుడు భరతుడు రాముడిని స్మరిస్తున్నాడు, రాముడు భరతుడిని స్మరిస్తున్నాడు. భరతుడికి సేవ చేసిన శత్రుఘ్నుని చూసి రాముడు అనుకున్నాడంట, ఎంత అహోభాగ్యం చూడు ఇతంది, నా సేవకుడు యొక్క సేవ చేస్తున్నాడు, ఈ భాగ్యం నా కలగదే, నాకెప్పుడు దొరుకుతుందో అనుకుంటాడు. రామాయణం అండి. 3 పరార్థ సేవ, పరార్థభావ, పరతంత్ర, భాగవత సేవ అంటే భక్తుల యొక్క సేవ. ఈ 3 మనకి భక్తి నేర్పించారు. రాముడు ఏం నేర్పించాడు? భక్తి నేర్పిస్తున్నా. ఏం నేర్పించాడు? ఆయన నువ్వు మనుషు కావు, కనీసం ఎట్లీస్ట్ బికమ్ ఎ హ్యూమన్ అన్నాడు. ఆ గుణములు చూపించాడు, మనుషులకు ఉండే గుణములు. అదే సీతాదేవి నేర్పించింది మనకి, 2 మాటలు నేర్పించింది సీతాదేవి. ఒక పతివ్రత అంటే ఎట్లా ఉండాలి అని నేర్పించింది. సీతాదేవి మనకి నేర్పించింది. పతివ్రత ఎట్లా ఉండాలో అది నేర్పించింది సీతాదేవి. ఇంకోటి, ఒక జీవుడు, ఒక జీవం, మనంత జీవుడు కదా, జీవాత్మ, జీవుడి యొక్క పరిస్థితి ఏమిటో ప్రపంచంలో నేర్పించింది. ఒక జీవుడి యొక్క రోల్ నెరవేర్చింది అక్కడ సీతాదేవి. మొట్టమొదటి మాట తెలుసు కదా సీతాదేవి పతివ్రత, దాని గురించి మనం అయోధ్యాకాండ చెప్పుకున్నప్పుడు దాని గురించి చెప్పుకుందాం. పతివ్రత అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి, పత్ని అంటే ఏమిటి, అర్ధాంగిని అంటే ఏమిటి, ఆ యొక్క ధర్మాలు దాని గురించి. ఓ అయోధ్యాకాండకి నేను వెళ్ళట్ల ఈ మాట, ఎందుకంటే అయోధ్యాకాండ ధర్మ ప్రధాన కాండం, చాలా చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి దానిలో, అద్భుతమైన సూక్ష్మ అతి సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. చెప్పుకుంటాం ఇప్పుడు, చెప్పుకుందాం. ఇప్పుడు సీతాదేవి జీవుడి యొక్క రోల్ చేసింది ఏమిటంటే, రాముడితో పాటు ఉంది సీత ఎక్కడ, పంచవటిలో. మారీచుడు వచ్చాడు, ఏ రూపంలో వచ్చాడు, మాయా మృగ రూపంలో వచ్చాడు. సీతాదేవి చూసింది, మాయాను చూసి అన్ని మోహితుడైపోయింది. మోహితయ్యి రాముడికి చెప్పిందంట, నాకది కావాలి, నాకది కావాలని. చూడండి, భగవంతుడి దగ్గర ఉన్నా కూడా ఆ మాయ ప్రవేశించగలదు. అందుకని భగవంతుడి దగ్గర ఉండటం ముఖ్యం కాదు, భగవంతుడి యొక్క సేవలో ఉండటం ముఖ్యం. భగవంతుడి యొక్క సేవలో ఉండటం ముఖ్యం. ఇప్పుడు సీతాదేవి ఏం చేసింది, నాకు కావాలంటే రాముడు వెళ్ళాడు. ఆ సమయంలో రాముడు ఎప్పుడవుతే దూరంగయ్యాడు, ఆ సమయంలో మనస్సు అనే రావణాసుడు వచ్చాడు. వచ్చి ఆ సీత అనే ఆత్మని పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. లంకలో ఉన్నది, లంక అనే శరీరంలో ఉన్నది. ఈ నిజమైన ఘటన ఘటనలు ఇవన్నీ, ఇది ఒక ఇతిహాసమే. అయినా మన ఆచార్యులు చెప్పారు ఏ శిక్షణ భగవంతుడు ఇస్తున్నాడు, లంక అనే శరీరంలో రావణాసురుడు అనే మనస్సు మన ఆత్మని బంధించింది. ఇప్పుడు ఆ ఆత్మ భగవంతుడిని చేర్చుకోవాలి, చేరుకోలేదు. దానికోసం ఏమి, భగవంతుడే రావాలి. ఆ భగవంతుడే రావాలంటే ఏం చేయాలంటే, సీత ఏం చేసింది లంకలో అది మనం చేయాలి. ఏం చేసింది సీత లంకలో, ఏడుస్తుంది. ఏడుపు అంటే ఏడుపు ఏమిటా, ఏడుపు విరహ ఆర్త. రాముడు లేడే, రాముడు లేడే, రాముడు లేడే, రాము ఎప్పుడు ఎప్పుడు వస్తాడు, రాముడు ఎప్పుడు వస్తాడు, రాముడు ఎప్పుడు వస్తాడు, రాముని ఎంత ఆర్త. అదే మన ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు ఒక శిష్యులు అయ్యారు. చాలా సెల్ఫ్ రియలైజ్ చూడండి ఆయన. అటువంటి ఆచార్యులు ఈ ప్రభుపాద శిష్యులు, అతనికి తగ్గ సమంగా ఉండే ఆచార్యులు ఎవరు లేరు. ఒకలా టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుపాద్ డిసైపుల్స్ శ్రీల గౌర్ గోవిందాస్ గోస్వామి మహారాజ్, గౌర్ గోవిందాస్ మహారాజ్ అద్భుతమైన ఆచార్యుడు. ఓహో, ఏమో పరమ వైష్ణవుడు. ఆయన నాడు ఎవరు అడిగారు ఆయన్ని, మీరు మందిరం కృష్ణ బలరామ మందిర్ కట్టారు భువనేశ్వర్లో అంటే, ఆయన అన్నాడు నేను మన టెంపుల్ కట్టలేదు అన్నాడు. ఏం కట్టారంటే, నేను ఒక స్కూల్ ఓపెన్ చేశానన్నాడు. ఐ ఓపెన్డ్ ఏ క్రైయింగ్ స్కూల్ అన్నాడు. నేను ఒక పాఠశాలని కట్టాను, ఎక్కడ పోతే ఏడవటం నేర్పిస్తారో ఆ పాఠశాలని కట్టానన్నాడు. ఇస్కాన్ మందిరం అంటే ఏదో కాదు, ఏం నేర్పిస్తాం ఇక్కడ, ఏడవటం నేర్పిస్తాం. ఏడుపు సీత చేసిన ఏడుపు, లంకలో ఉన్నది, శరీరంలో ఉంది, రావణాసురుడే మనసు ఉన్నాడు. ఆ మనసు బాధ పెడుతుంది, రావణ బాధ పెడుతున్నాడు. కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, సీత వాళ్ళు మంచివాళ్ళని, ఎంతోమంది రాక్షసులు మనకు వచ్చి చెప్పారు, సీతాదేవి చెప్పారు, చేసేసుకో రావణాసుడికి, మేము కూడా రావణాసురు భార్యలమే, మా వెంట అంత పడలేదే, ఈ రావణాసుడు ద్రౌపది మండోదరి అంట కూడా అంత పడలేదే, నీ అంట పడుతున్నాడు, ఎంత భాగ్యం. వినలా ఊరు నీడుపు ఆర్థ, ఆ నీళ్లు కింద పడిపోయి ఆ అశోక వాటికి అంతా బురద బురదగా అయిపోయేదంట. అటువంటి ఆర్థ ఇక్కడ సీత అట్లా ఏడుస్తుంటే, ఆ ఏడుపును రామచంద్రుడు హృదయంలో కలిగింది. ఏం చేశాడు రాముడు? అతను ఏడవటం మొదలెట్టాడు. ఎట్లా ఏడిచాడు? పిచ్చెక్కినవాడిలాగా. అశోక చెట్టును అడిగాడంట, సీతను చూసావా? లక్ష్మణుడు బెదిరిపోయాడు. ఏమిటి అయింది, రాముడికి ఏమైంది అనుకున్నాడు. పిచ్చెక్కినవాడి లాగా ఏడిచాడంట. మీరు ఎంత ఇక్కడ ఏడుస్తారో కృష్ణుడి కోసం, రాముడి కోసం, రాముడు అంత ఏడుస్తాడు. మన హృదయంలో అంత ఆర్త పెరిగితే ఆ ఆర్తని విని భగవంతుడు వస్తాడు, స్వయంగా వచ్చి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాము. ఎవరు అనుకుంటారు మే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాము. ఆ కృష్ణుడు భగవంతుడు వస్తాడు. ఇది క్యారెక్టర్ పరిచయం. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీత, ఒక ఒక పరిచయం మాత్రం ఇచ్చాము. ఇవే ఇంట్రడక్షన్ టు దీస్ ఫోర్ క్యారెక్టర్స్. లక్ష్మణుడు ఎటువంటి వాడు? రాముణ్ణి వదలకుండా హీ కెనాట్ లీవ్ గివ్ అప్ రామ. అయోధ్యాకాండ ఈ స్టోరీస్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ గురించి చెప్పాలి. ఎవరు లక్ష్మణ, రాముడు ఎవరు, లక్ష్మణుడు ఎవరు చెప్పాలి. భరత గురించి చెప్పా కదా, ఓ స్టోరీ చెప్పా భరతుడు గురించి. ఎన్నో చెప్పవచ్చు కానీ ఒకటి చెప్పా. ఒక సన్నివేశం, ఇంకోటి సన్నివేశం ఏంటంటే లక్ష్మణుడు గురించి. లక్ష్మణుడు ఆ మొట్టమొదటి రాత్రి అంటే అయోధ్య నుంచి సుమంతుడు ఆ రథాన్ని డ్రైవ్ చేసుకుంటూ గంగా ఒడ్డును వదిలేసి ఆయన రామచంద్రుడికి పంపించేశారు. నడుచుకుంటూ వెళ్ళాడు రామచంద్రుడు. సాయంత్రంగా రాత్రిగా సీతాదేవి చాలా అలసిపోయింది, పడుకుంది, చెట్టు కింద కూర్చున్నారు. ఏమి లేదు చెట్టు కింద. వన్ డే బిఫోర్ పెద్ద అంతఃపురంలో ఉన్నటువంటి చెట్టు కింద. అది పునర్వసు నక్షత్రం అంటే అదే. ఏమిటి, రాజ్యం వస్తుంది, రాబోయే రాజ్యం పోతుంది. ఏమవుతుంది? తర్వాత ఇంకో తర్వాత వస్తుందంట. రాజ్యం వచ్చింది, తర్వాత ఏమైంది? ఇంకేదో పోతుంది, సీతాదేవి పోయింది అంతే. వచ్చినట్టే వస్తుంది, తర్వాత ఇంకెవరికి వస్తాం? అది పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వైరాగ్యం పుచ్చుకోవడం నయం. బెస్ట్ సన్యాసం పుచ్చుకొని వచ్చేసేయండి, ఇస్కానికి వచ్చేసేయండి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఎంత చేసినా ఆశకు ఉండదు. అట్లీస్ట్ బీ హ్యాపీ ఇన్ స్పిరిచువాలిటీ. ఆ మీరు వివాహం చేసుకున్నా ఏం నీ చేతికి రాదు, ఏం రాదు. రాముడికి ఏమొచ్చింది? ఏం రాలా. ఫస్ట్ పోయింది, తర్వాత లాస్ట్ పోయింది, వైరాగ్యమే అంతే. మధ్యలో ఎక్కడ అడవుల్లో తిరిగాడు, అదే. అంత చేసినా, రాజ్యాన్ని ఎంత చక్కగా ఏరినా ఏమిటి? ఒక ఇస్త్రీ చేసేవాడు, బట్టొత్తికేవాడు ధోబి ఏం చెప్పాడు? ఏమిటి నాయన, ఎటువంటి రాముడు? అదే ఎక్స్పీరియన్స్. అయినా వాళ్ళు చాలా స్వభావంలో రాముడు లాంటి వాళ్ళ ఉంటారు. ఒక్కొక్క లక్ష ఒక లక్షణం ఉండలే. రామ జన్మ అయితే పునర్వసు నక్షత్రం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న వీడి గురించి మనం చెప్పు. లక్ష్మణ్ గురించి చెప్పుకున్నాం ఫస్ట్ డే. అంటే మొత్తం తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. రాముడు మేల్కొన్నాడు, లక్ష్మణుడు మేల్కొన్నాడు. లక్ష్మణ్ అన్నాడు రాముడికి, నువ్వు విశ్రామం తీసుకున్నారు. సీతాదేవి పడుకుంది. రాముడు అన్నాడు, లక్ష్మణుడా, లక్ష్మణ్ మనసులో నిజంగా నాతో రావాలని మనసులో ఉందా? ఏదో పొరపాటు ఏదో అనుకుని ఉంటాడేమో, ఆ డౌట్ కూడా ఉండకూడదని రాముడు అడిగాడు లక్ష్మణుడు. నువ్వు మళ్ళీ వెళ్ళిపో, ఎందుకంటే నా తల్లిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు వెళ్ళు. నీ తల్లిని చూసుకోవడానికి శత్రుఘ్నున్నాడు, సుమిత్రాన్ని చూసుకోవడానికి మీ తమ్ముడు శత్రుఘ్నున్నాడు, భరతుడు అతని తల్లి కైకేయిని చూసుకుంటాడు, కౌశల్యాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు? నా తండ్రి నేనున్నప్పుడు కూడా నా తల్లిని సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడు నేను లేనప్పుడు నా తల్లి గతి ఏముంటుందో, నా తల్లిని చూసుకోవడానికి నువ్వు వెళ్ళు, నా ఆజ్ఞ అన్నాడు. ఇట్ ఇస్ మై ఆర్డర్ అన్నాడు. లక్ష్మణుడు ఏడవటం మొనిట్టాడు. ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని ఆ ఏడుపుతూ మాట్లాడతాడు. ఏమన్నాడు? నువ్వు ఈ మాట సీతకి నువ్వు చెప్పలేదు అన్నాడు. అంటే ఏమిటి? సీతకు చెప్పలేదంటే ఏమిటి? నీకు చాలా విశ్వాసం. దేని మీద? విశ్వాసం అంటే నీకు ఇది తెలుసు, ఎంత ప్రేమ అంటే సీత మీద, సీత నిన్ను ఎంత ప్రేమిస్తుందో నీకు తెలుసు. సీత నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు అని నువ్వు అనుకుంటున్నావు. అదే నేను నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండగలను, అదే కాదు 14 సంవత్సరాలు ఉండగలవు అనే విశ్వాసం ఉందా? అరే అంటే నాలో ఉండే ప్రేమను నువ్వు గుర్తించలేకపోయావు అని అడగటం మొదలెట్టాడు రావణ. అన్నాడు ఓకే నేను పడుకుంటాను, కాపలా కాస్తుండు, నాతో పాటు రా అన్నాడు. అంటే అది బై నేచర్ రాముడు లక్ష్మణుడికి ఒక సేవ ఇచ్చాడు. ఏమిటది? నా తల్లిని నువ్వు చూసుకో వెళ్ళు అన్నాడు. వెళ్ళలా. ఎందుకు? లక్ష్మణుడికి రాముడంటే ప్రాణం. అదే భరతుడికి ఆయన పాదుకలు ఇవ్వంగానే అన్నాడు, నా రాజ్యాన్ని నా తరఫున నువ్వు ఏలుకో అనగా ఉన్నట్టుండి ఆ పాదుకుని తల మీద పెట్టుకొని శిరసావిచ్చి సుఖంగా ఆనందంతో వెళ్ళాడు. వెళదాం అయ్యో అన్నాడు, ఉత్సాహంగా వెళ్ళాడు. రాముడిని వదిలి ఉత్సాహంగా వెళ్ళాడు భరతుడు. ఇక్కడ లక్ష్మణుడు ఏడటం మొదలెట్టాడు. అంటే ఈ 3 రకాల భావాలు మనలో ఉండాలి. ఒకటి ఉంచుకొని ఉండు ఉంచుకోవడం కాదు. ఈ 3 నేర్పారు. ఎందుకు నేర్పారు? ఈ 3 తేడా వ్యత్యాసం తెలియటానికి. ఈ 3 మనలో ఉండాలి. 1 కృష్ణుడు అంటే ప్రాణంగా ఉండాలి. 2 ఆ కృష్ణుడు యొక్క సేవ యొక్క బాధ్యతను నిర్వహించాలి, భక్తుల సేవ చేయాలి. సీతాదేవులే ఆర్థ ఏడవాలి. అంతే అయిపోయింది. ఇప్పుడు ఈ 4 పుట్టారు. పుట్టంగానే దశరథుడు ఈ 4 గురించి రామాయణంలో వాల్మీకి కొన్ని శ్లోకాలు చెబుతాడు. ఆ శ్లోకాన్ని మనం చెప్పుకోవటం విల్ ట్రై టు. చాలా ఈజీ శ్లోకాలే, 2 నిమిషాల్లో చెప్పుకుందాం. ఎందుకంటే నీకు మొట్టమొదటి పేజీలో రామ లక్ష్మణ భరత శక్తి ఉంది. ఎందుకు పుట్టారు కాబట్టి, పుట్టిన తర్వాత ఆ పుట్టుకలో ఉండే నక్షత్రాలు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాలి. ఎందుకంటే అది చెప్పుకుంటే మనం ఆస్ట్రాలజీకి వెళ్ళిపోతాం. ఆస్ట్రాలజీకి వెళ్ళిపోతే ఓ కనీసం 2 గంటలు పడుతుంది. వాడు ఈ నక్షత్రం అది ఈ మొత్తం వర్ణించాలంటే చాలా కష్టం. ఈ మనకి ఇవాళ రేపు ఎల్లుండి ఇవాళ చెప్పుకుందాం, రేపు మనం విశ్వామిత్రుడు రావటం, విశ్వామిత్రుడు జరిగిన సంభాషణ, విశ్వామిత్రుడు యొక్క స్టోరీ అది చెప్పుకున్న తర్వాత 3 ఆఖరి రోజు బాలకాండ ఒక పూర్ణాహుతిలాగా మనం సీతా కళ్యాణం చేసుకోవాలి, సీతా కళ్యాణం జరుపుకోవాలి. అందుకని ఈ మొత్తం ఆయన పుట్టుకతో ఉండే డీటెయిల్స్ చెప్పాల. పుట్టిన తర్వాత 4 గురించి చెప్పబడింది. ఏమిటి? సర్వే వేద విదాసుర. అందరూ 4 అంట, సర్వే వేద విదాసుర. వేదాలను నేర్చుకున్నారు. క్షత్రియులు వేదాలు నేర్చుకోవాలి, వైశ్యులు కూడా వేదాలు నేర్చుకోవాలి. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కాదు, ఇది పెద్ద పొరపాటు. మనం అనుకుంటాం వేదాలు బ్రాహ్మణులకు అంది అంట, కాదు. వీళ్ళు క్షత్రియులు, వేద విదాసుర. అదే కాకుండా శూరులంట. సర్వే లోకహితేరత. ఈ 4 లోకహితేరత, లోకహితాని కోసమే కార్యం చేసేవాడు శ్రేష్ఠుడు. సర్వే లోకహితారత, సర్వే జ్ఞానోపసంపన్నా. జ్ఞానాన్ని అంటే అన్ని జ్ఞానాన్ని అర్జించారు. సర్వే సముదితా గుణై, అందరికీ ఆనందం కలిగించేటువంటి అద్భుత గుణాలు కలిగిన వాడంట దానిలో 4లోనూ. తేషామపి మహాతేజ రామ. వాళ్ళ 4లో మహాతేజుడు ఎవరంటే రాముడు, గొప్పవాడు. సత్యపరాక్రమ, ఆయన పరాక్రమం సత్యమైనది. ఎవరి మీద చూపిస్తాడు ప్రకోపం, వాళ్ళ యుద్ధంలో నిశ్చితంగా జయిస్తాడు. ఇష్ట సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మల. ఇష్ట సర్వస్య లోకస్య, లోకాలందరికీ చాలా ఇష్టడైన వాడు, ప్రియుడైన వాడు ఇష్ట అన్నారు. రాముడంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టమే, అయినా వాళ్ళకి తెలియదు. వాస్తవికంగా మన ఇష్టడు ఎవరంటే రాముడే. ప్రపంచంలో మనం దేన్ని ఇష్టపడతామో మనం అతన్ని రాముడు అనుకున్నాం కాబట్టి ఇష్టపడుతున్నాం. తర్వాత తెలుస్తుంది అసలు అరే ఇది రాముడు కాదు, ఇంకెవరినో పడుకుంటాం, ఇంకెవరినో పడుకుంటాం. రాముడిని ఇష్టపడేంత మటుకు ఇంకెవరినో ఇష్టపడుతూ ఉంటాం, పొరపాటు చేశామని పశ్చాత్తం చేస్తూ ఉంటాం. ತೇಷಾಮ ಮಹಾತೇಜ ರಾಮಸತ್ ಪ್ರಕಾರ ಇಷ್ಟ ಸರ್ವಲೋಕಸ್ಯ ಶಶಾಂಕ ಇವ ನಿರ್ಮಲ ಅನ್ನಾರು. ಶಶಾಂಕ ಅಂತೇ ಉಂಟು ಚಂದ್ರುಡು, ಚಂದ್ರುಡ್ಲಾಗ ನಿರ್ಮಲಂಗಾ ಉಂಟಾಡ, ಶೀತಲಂಗಾ ಉಂಟು. ರಾಮ ರಾಮ ಅಂಟ ಶೀತಲಂಗಾ. ಜನ್ಮಿಂಚಿಂದು ಸೂರ್ಯವಂಶಂಲೋ. ಆಯನ ಕಂಪ್ಯಾರಿಸನ್ ಎವರಿತೋ ಚೇಸ್ತಾರು? ರಾಮಚಂದ್ರ. ರಾಮ ಅಂದ್ರು ರಾಮಚಂದ್ರ ಅಂಟ, ರಾಮ ಅಂಟೆ ರಾಮಚಂದ್ರ ಚೇಸ್ತುಂದು. ಇಕ್ಕಡ ಶಶಾಂಕೈವ ನಿರ್ಮಲ ಗಜಸ್ಕಂದಿ ಅಶಪೃಷ್ಟೇ ಚ ರಥ ಚರ್ಯ ಸಮ್ಮತ. ಚಾಲಾ ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಅಂತ ಗಜಸ್ಕಂದ. ಏನುಗು ಎಕ್ಕಟಂ, ಗುರ್ರಾಲು ಪರಿಗೆತ್ತುಕೊಂಡು ವೆಳ್ತುನ್ನಪ್ಪುಡು ಆ ಪರಿಗೆತ್ತುಕೊಂಡು ವೆಳ್ಳೇ ಗುರ್ರಾಲ ಮೀದ ಎಕ್ಕಾಲಂಟ. ಮುಂಚೆ ಗುರ್ರಾಲ ಮೀದ ಎಕ್ಕಡ ಫಸ್ಟ್ ಮನಕಿ ಪರಿಗೆತ್ತುಕೊಂಡು ಫೀ ಫಾಸ್ಟ್ ಗಾ ಪರಿಗೆತ್ತುಕೊಂಡು ವೆಳ್ಳೇ ಗುರ್ರಾಲ ಮೀದ ಎಕ್ಕಾಲಿ. ಕೊಂದ ಟ್ರೈನ್ ಫಾಸ್ಟ್ ಇಲ್ದುಂಡು ಪರಿಗೆತ್ತುಕೊಂಡು ಎಕ್ಕುತ್ತಾರೆ. ಏಕೆಂ ಒಂದು ರೋಜು ನಾನು ಕಿಂದ ಪಡೆದು ವಸ್ತಾರೆ ರಾವುಡು ಅಟ್ಲ. ಧನುರ್ವೇದ ಚ ನಿರತಃ, ಎಪ್ಪುಡು ಧನುರ್ವೇದಲ್ಲ ನಿರತುಡಯ್ಯಂಡೇವಾಡು. ಪಿತು ಶುಶ್ರೂಷಣೇ ರಥ. ರಾಮುಡಂತೆ ಪೊದ್ದು ದೇವಂಗಾನೇ ತಂಡ ದಗ್ಗರಿಕೆ ಹೇಳಿ ಸೇವ చేసేవాడు. ఏమన్నా సేవ ఉందా? ఏమన్నా సేవ ఉందా? జ్యేష్ఠుడు. ఎంతో మంది సేవకులు నా తండ్రికి సేవ చేయడానికి. అయినా పితు శుశ్రూషణే రథ. అయినా బాల్యాత్ ప్రవృత్తి సుస్థిగ్ధు లక్ష్మణో లక్ష్మీవర్ధన. లక్ష్మణో లక్ష్మీవర్ధన చెప్పాము, ఇక్కడ వచ్చింది. లక్ష్మణో లక్ష్మీవర్ధన బాల్యాత్ ప్రవృత్తి, ఆయన ప్రవృత్తి, లక్ష్మణ ప్రవృత్తి ఏమిటి? రాముడంటే ప్రాణం. సుస్నిగ్ధ రామస్య లోకరామస్య భ్రాతు జ్యేష్ఠస్య నిరత. ఎప్పుడు అతని తండ్రిలాగా రాముణ్ణి భావించి, అన్న అన్నని తండ్రిలాగా భావించి సేవ చేసేవాడు. సర్వప్రియకరహతస్య, రాముడికి ఏది ప్రియమవుతే అది చేసేవాడు. రామస్య అపి శరీరత, అంటే ఆయన కాళ్ళు మసాజ్ చేయటం, నిండు తీసుకురావటం, ఇంకెవరు తీసుకొచ్చానని సేవలు కాటంటాడు, నేను తీసుకొస్తా అంట. ఈ పూజారిలో ఈ భావన ఉంటుంది. ఈ చూసారు, దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళ లక్ష్మణ భావం ఎక్కువ ఉంటుంది. ఇంకెవరు వచ్చారండి కొంచెం అంటే నేను చేస్తా అంటాడు. అది అది న్యాచురల్. అది దానిలో తప్పు అనుకోకూడదు. మనం అనుకుంటాం నన్ను అవేళం చేశాడు, నన్ను అది చేశాడు ఇది చేశాడు అంటాడు. కాదు, అది న్యాచురల్. అటువంటి భావన లేకపోతే అంత చక్కగా డ్రెస్సింగ్ అవ్వదు, అంత చక్కగా ఫ్లవర్ గార్లెండ్. ఫ్లవర్ గార్లెండ్ కూడా అంతే. అన్ని టెంపుల్స్ ఈ టెంపుల్ నాకు తెలియదు కానీ అన్ని టెంపుల్స్లో ఎవరో ఒక భక్తురాలు చేస్తుంది అనుకోండి, ఇంకో భక్తురాలు చెప్పింది నేను చేయినా నేను చేయవచ్చానా అంటుంది. ఈ నేచర్. ఎందుకంటే అంత అద్భుతంగా అంత సుందరంగా రావాలి అంటే అటువంటి అఫెక్షన్ ఉండాలి. ఇట్ ఈస్ ఏ అవుట్కమ్ ఆఫ్ వన్స్ అఫెక్షన్. ప్రచారాలు అట్ట కాదు. ప్రచారాలు ఏం చేస్తారంటే ఇంకొకటిని సేవలో పెట్టడానికి ఏదో చేస్తారు. ఒకసారి బాంబేలో ఏమైందంటే, టైం అయిపోతుంది ఒక మాట చెప్పాలి. ఒకతను యూత్ ఫోరం ఇన్ఛార్జ్ ఆయన. ఒకతను ఒక అబ్బాయి వచ్చాడు, 10 ప్రోగ్రామ్ అయితే 9 వచ్చాడు. వస్తే ఇదేం చేస్తాడంటే, ఆ రూమ్లో అన్ని సామాన్లు ఇక్కడ పడేసి అక్కడ పడేసి కాగితాలు దింపేసి పడేసి గందరగోళం చేశాడు. చేసిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన మన ఈ బ్రహ్మచారి ఇక్కడ ఆ రూము అంతా ఆడది పడి అని ఎదుగుతున్నాడా అనుకున్నాడు. ప్రోగ్రామ్ అయ్యి 12 ప్రోగ్రామ్ అయింది. అయిన తర్వాత అందంట, ఈ రూమ్ చాలా చిత్తచెరుగా ఉంది, మనంతా సర్దుకోవాలి సామాను, ఇది క్లీన్ చేయాలన్నా అంట. అన్ని చేసిన తర్వాత అతను ఆ బ్రహ్మచారి దగ్గర అడిగాడు. ఆ ప్రచారకుడు ఆయన సీనియర్ బ్రహ్మచారి అడిగాడు, నేను తొందరగా వచ్చాను, 9 వచ్చేశారు, ఆ రూమ్ అంతా చాలా శుభ్రంగా ఉంది, అన్ని ప్రాబ్లం ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి, మీరే ఇవన్నీ చిత్తుచుగా చేసి ఈ రూము, తర్వాత మమ్మల్ని ఏం పేరు సర్దుకుందాం సామాను క్లీన్ చేయని చెప్పారు ఎందుకు అన్నాడు. నన్ను చూసావు నువ్వు, ఎవరికి చెప్పొద్దన్నాడు. అయినా నాకు తెలుసుకోవాలనుందన్నాడు. నేను అనుకున్నాను వీళ్ళందరూ వస్తున్నారు, ఈ అబ్బాయి వీళ్ళందరూ యూత్ బాయ్స్ అందరూ వస్తున్నారు, వాళ్ళందరూ ఏదో లెక్చర్ వింటారు, అర్థమవుతుంది అర్థమవుతుందో కాదు తెలియదు కానీ వింటారు, ప్రసాదం తింటారు వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళకి ఏది సేవ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఏదో సేవ ఇవ్వటానికి నేను చేసే అన్నాడు. టు ఎంగేజ్ పీపుల్ ఇన్ క్రిస్ట్ ఆస్టర్ వీ, అది భరతుడు యొక్క కార్యం. ఏం లేదు అది తీసుకు. ఇక్కడ లక్ష్మణు లక్ష్మి సంపన్న బహిప్రాణ సర్వప్రియకరతస్య రామస్య శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్న బహిప్రాణ ఇవ అపరః. బహిప్రాణ లక్ష్మణుడు అంటే సీత రాముణ్ణి బహిప్రాణ. లక్ష్మణుడి ప్రాణం ఎక్కడుందంటే రాముణ్ణిలో ఉంది. నచతేన వినా నిద్రం, రాముణ్ణి లేని నిద్ర పోడు. లభతే పురుషోత్తమం మృష్టాన్నపి ఆసీనం, ఎవరో ఒక వచ్చాను అది ఓ ప్రసాదం తీసుకో తీసుకో అంటే రాముడు తినందే లక్ష్మణుడు తినడు. మృష్టాన్నం అపి ఆసీనం అస్నాతి నహి తం వినా యదాహి అయమారుడు. రాముడు ఆ గుర్రం మీద వెళ్తుంటే వెనక నుంచి లక్ష్మణుడు ఆ ధనుషు మాటగా బ్రతికి తుండిచాడు, ఓ రావుడు నేను వస్తాను నేను వస్తాను, అటువంటి ప్రేమ కలిగిన వాడు. అతయినం పృష్టత అభ్యేతి స ధను పరిపాలయన్. ఎట్లాగోతే లక్ష్మణుడు రాముడితో అంత ప్రేమ ఉన్నాడు భరతుడు. భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణ అవరజేహి సహ. భరతస్యాపి శత్రుఘ్న అంటే వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ చెప్పనవసరంలా. ఎట్లా పోతే లక్ష్మణుడు రాముడుకో అట్లాగే శత్రుఘ్నుడు భరతుడికి. ప్రాణై ప్రేతరో నిత్యం తస్య చ ఆసీత్ తథా ప్రియ. ఇటువంటి సంబంధం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుని ఇంట్రడక్షన్ ఇచ్చాము, సీతాదేవికి ఇంట్రడక్షన్ ఇచ్చాము. వీళ్ళ పరిచయం ధర్మార్థ కామోక్షాలు, మనుష్య ధర్మాన్ని, పరార్థ ధర్మాన్ని, భరతంత్ర ధర్మాన్ని, భాగవత ధర్మాన్ని, భాగవత్సేవ ధర్మాన్ని నేర్పించిన నలుగురు మహానుభావులు, స్వయం నారాయణుడే, స్వయం భగవంతుడే, ఆ కృష్ణుడే నాలుగు రూపాల్లో వచ్చి మనకు నేర్పించాడు. రామాయ నమః. శ్రీ ప్రభుపాద్ కీ జై.